గత ఆదివారం నుంచి మనము భగవంతుడి తాలూకా 64 గుణాల గురించి చర్చిస్తున్నాము. సో గత ఆదివారం మనం కొన్ని కంప్లీట్ చేశాము. సో ఏదైతే మనం కంప్లీట్ చేశామో చిన్న రీక్యాప్ ఇస్తూ మనము ఈరోజు మళ్ళీ దాన్ని మొదలు పెడదాము. అయితే నేను ఏ గుణాల గురించి చెప్తున్నాను, మనం అందరూ దాంతో పారాయణ చేయాలి నాతో పాటు. సో మొట్టమొదటి గుణము సురమ్యంగా, బ్యూటిఫుల్ బాడీలీ ఫీచర్స్, బ్యూటిఫుల్ బాడీలీ ఫీచర్స్. సో గత ఆదివారం మనం చర్చించాము ఎలా భగవంతుడికి రూపం ఉంది, ఆ రూపం చాలా అందంగా ఉంది. భక్తులే కాదు, ఎవరైనా అభక్తులు కూడా భగవంతుడు ఒక రూపం చూసి ఆకర్షణమైపోతారు. అండ్ తర్వాత భగవంతుడు కూడా ఆయన ఒక రూపం చూసి ఆయనే ఆకర్షణమైపోతారు. అండ్ తర్వాత మనము నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదాము. సర్వసల లక్షణయుక్త, ఆస్పిషియస్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ ఏంటంటే మంగళమైన లక్షణాలు. సో మనం చర్చించాము ఎలా భగవంతుడు ఒక శరీరం మీద కొన్ని మంగళమైన చిహ్నాలు ఉన్నాయి. సో ఆ చిహ్నాలు కొంతమంది మహాత్మాల మీదే కనిపిస్తాయి. సో నందమహారాజుతోని ఒక వృద్ధ మహిళ, నందగావులో నివసించిన ఒక వృద్ధ మహిళ చర్చిస్తుందన్నమాట, మీ ఒక అబ్బాయిలో 32 లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు ఒక మహాన భావుడిలోనే ఉంటాయి, కానీ ఇక్కడ మన ఒక గ్రామంలో ఈ అబ్బాయి ఎలా పుట్టాడు, దీనిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. తర్వాత మనం చర్చించాము ఎలా భగవంతుడు ఒక పాద పద్మాల కింద కూడా కొన్ని చిహ్నాలు ఉంటాయి, అది భగవంతుడిలోనే కనిపిస్తాయి. సాధారణ జీవులకి భగవంతుడికి ఉన్న తేడా ఇది, పాద పద్మాల కింద కొన్ని లక్షణాలు ఉంటాయి. తర్వాత మనం చర్చించాము ఎలా భగవంతుడు తాలూకా కాలు వేలి మీద, తర్వాత చేతుల్లో ఉన్నా కూడా ఇక్కడ కొన్ని చక్రాలు, పద్మ పువ్వుల తాలూకా చిహ్నాలు కనిపిస్తాయి. మూడవ గుణానికి వెళ్ళిపోదాము, రుచిరా, ప్లీజింగ్. మనం చర్చించాము చాలామంది అందంగా చూడ్డానికి ఉండొచ్చు, కానీ భగవంతుడు ఒక అందం ఎలా ఉందంటే ఆయన్ని చూసినప్పుడు కూడా మనకి ప్రశాంతమైన ఒక అనుభూతి కలుస్తుంది. ఎలా అయితే మీరు సూర్యుడి తాలూకా కిరణాలు చూస్తే సూర్యుడి తాలూకా కిరణాలు కూడా ప్రకాశనిస్తుంది, చంద్రమా తాలూకా కిరణాలు కూడా ప్రకాశమిస్తుంది. కానీ చంద్రమా తాలూకా కిరణాలు సుశీతలంగా ఉంటాయి, ఎంత ఆనందాన్ని ఇస్తుంది. అలానే భగవంతుడు ఒక అందం ఎలా ఉందంటే మనకు అది ఆనందాన్ని ఇస్తుంది. భగవంతుని చూసినప్పటికే మన మనసులో ఉన్న అన్ని వాంఛాలు, మన మనసులో ఉన్న అన్ని బాధలు తగ్గిపోయి అందరూ శాంతంగా అయిపోతారు, ప్రశాంతంగా అయిపోతాం. తర్వాత గుణము తేజసన్విత, ఎఫెల్జెంట్. ఎఫెల్జెంట్ అంటే భగవంతుడు ఒక తేజస్మయీగా ఉంటుంది ఆయన ఒక రూపము. సో మనం చర్చించాము ఎలా భగవంతుడు భగవద్గీతలో కూడా అంటారు, నా తద్ భాసయతే సూర్యో, నా ఒక లోకంలో సూర్య చంద్ర ఎవరు అవసరం లేదు, నా ఒక శరీరం నుంచి బయట వచ్చిన కాంతియే సరిపోతుంది. దాని తర్వాత మనం చర్చించాము ఎలా యశోదామాతకి చాలామంది గోపికలు కంప్లైంట్ చేస్తున్నారు, అంటే మేము ఎంత చీకట్లో అయినా మా వెన్న తాలూక కొండలు దాచేసినా కూడా మీరు కృష్ణుడి పైన ఎన్ని ఆభరణాలు పెట్టేస్తున్నారు, ఆ ఆభరణాల తాలూకా ఒక కాంతితోని చీకట్లో కూడా తనకి కనిపిస్తుంది, అందుకోసం తను వెన్న దొంగలించేస్తున్నారు. సో అప్పుడు యశోదమాత అంటారు, సరే అయితే నేను ఆ ఆభరణాలు పెట్టడం మానేస్తాను. కానీ ఆభరణాలు పెట్టడం మానేసినా కూడా భగవంతుడు ఒక శరీరం నుంచి అంత కాంతి బయటకు వచ్చేస్తుంది. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ చీకట్లో వెళ్ళినా అంత మొత్తం ప్రకాశవంతంగా అయిపోతుంది. సో భగవంతుడు తాలూకా ఒక గుణము, ఆయన ఒక శరీరము ప్రకాశవంతంగా ఉంటుంది. నెక్స్ట్ గుణము బలియాన్, స్ట్రాంగ్. మనం డిస్కస్ చేసాము ఎలా భగవంతుడు చాలా బలశాలి, బలవంతుడుగా ఉంటారు. సో బలవంత అంటే మనం చర్చించాం, బలవంతం అంటే శక్తియే కాదు, బలవంతం అంటే శారీరక శక్తియే కాదు, బలవంతం అంటే ఆయన బలంగా ఉండడం అంటే మనకి అన్ని పరిస్థితుల నుంచి ఆయన కాపాడతారు. సో మనం చర్చించాము ఎలా ఈ మాయా నుంచి మనము బయట రావాలంటే భగవంతుడు తప్ప మనకి ఎవరు సాయం చేయలేరు, భగవంతుడే మనని సాయం చేయగలుగుతారు. ఆయన ఒక బలం ఉంది, ఎందుకంటే భగవంతుడు గీతాలో అంటారు నా ఒక మాయ, ఎందుకంటే ఆయనే సృష్టించారు కనుక ఆయనలాగా శక్తి మాయలో కూడా ఉంది. సో ఆయన ఒక మాయ నుంచి మనం బయటికి రావాలంటే ఆయన ఒక హెల్ప్ తీసుకొని బయటికి రాగలుగుతాము, మన ఒక కృషి మీద మనం బయట రాలేము. సారిక మాతాజీ మీకు అర్థమవ్వట్లేదు, అర్థమవుతుందా? భగవంతుడు చాలా బలవంతంగా ఉంటారు. సో ఆయన ఒక కృప మన మీద ఉంటేనే ఆయన మాయా నుంచి మనం తప్పించగలుగుతాము. ఆయన కృప లేకుండా మన ఒక్క సామర్థ్యం పైన మనం మాయా నుంచి బయటికి రాలేము. సో దాని గురించి నేను గత ఆదివారం కొన్ని మంచి వృత్తాంతాలు కూడా ఇచ్చాను, ఎలా భగవంతుడు మనని కాపాడగలుగుతారు. తర్వాత గుణము వయాసన్విత, ఎవర్ యూత్ఫుల్. సో మనం చర్చించాము ఎలా ఎప్పుడైతే పుట్టుతాడు ఒక బాలకుడు తనకి మనం అంటాము కుమార్ వయస్, కుమార్ ఏజ్లో ఉన్నాడు, అంటే కుమార స్థితిలో ఉన్నాడు 0 to 5 years. అండ్ 6 to 10 సంవత్సరాల పిల్లలకి పౌగండ స్థితిలో అంటాం. అండ్ 10 to 15కి కిషోర్ అవస్థలో అంటాం. అండ్ 15 తర్వాత యౌవనం అంటాం. సో మనం చర్చించాము ఎలా భగవంతుడు ఎల్లప్పుడూ కిషోర అవస్థలోనే ఉంటారు. మనం బాల్య అవస్థలో, కుమార అవస్థలో, పౌగండ అవస్థలో మనం వృందావనంలోనే చూడగలుగుతాం. అది కూడా భౌమ వృందావన్. మనం ఈ భూలోకంలో ఉన్న వృందావనంలో భగవంతుడికి కుమార అవస్థలో చూడొచ్చు, ఆయనకి పౌగండ అవస్థలో చూడొచ్చు, కానీ గోలోక వృందావనంలో ఎప్పుడు ఆయన పుట్టరు. సో అందుగురించి ఆయన ఎల్లప్పుడూ కిషోర రూపంలోనే ఉంటారు, ఎల్లప్పుడు ఆయన ఆ ఏజ్ గ్రూప్లోనే ఉంటారు. అండ్ తర్వాత నేను మీ అందరితో చెప్పాను ఎలా దయానంద గోస్వామి గౌర గోవింద అర్చన స్మరణ పద్ధతి అనే ఒక పుస్తకంలో ఆయన కరెక్ట్ ఏజ్ ఇచ్చారు, కృష్ణుడు తాలూకా ఏజ్ గోలోకం బృందావన్లో ఎలా ఉంది. ఎవరు గుర్తుంది? లాస్ట్ క్లాస్లో చెప్పాను గీతామాతాజీ, ప్రియాంక, నేను చెప్పాను కృష్ణుడు ఎల్లప్పుడూ 15 years 9 months 7.5 days పర్మనెంట్గా ఆయన ఆ ఏజ్లోనే ఉంటారు, ఎప్పుడు తగ్గరు ఎప్పుడు పెరగరు. అండ్ రాధారాణి ఒక ఏజ్ 14 years 2 months and 15 days. సో ఆయన ఆవిడ ఎల్లప్పుడూ ఆ ఏజ్ గ్రూప్లోనే ఉంటారనమాట. సో ఎవర్ యూత్ఫుల్, భగవంతుడు ఎప్పుడు ముసలాయనగా తయారవ్వరు, ఎప్పుడు అందంగానే చూడ్డానికి ఉంటారు. ఆయన ఒక ముఖార వృందం పైన ముడతలు ఎప్పటికి రాదు. తర్వాత వివిధ అద్భుత భాషావిత మనం చర్చించాము ఎలా భగవంతుడు వివిధ భాషలు అర్థం చేసుకోగలుగుతారు. సో నేను మీ అందరికీ చెప్పాను ఎలా మనం వృందావన్ మహిమామిత్రంలోనే వేరే పుస్తకాల్లో మనం చదివితే అక్కడ కృష్ణుడు ప్రతి ఒక పక్షితోని, ఒక జంతుతోని, ఒక లతతోని, చెట్టుతోని అందరితో మాట్లాడతారు. ఏ లత నువ్వు ఎలా ఉన్నావు, ఏ చెట్టు నువ్వు ఈరోజు ఏం చేస్తావు, అందరితో ఆయన అలా మాట్లాడతారనమాట. సో ఆయనకి అందరి భాషలు తెలుసు. సో సంస్కృత అయినా, బెంగాలీ అయినా, తెలుగు అయినా, ఓ జంతువు ఓ పక్షి అందరి భాష ఆయన మాట్లాడగలుగుతారు. అండ్ నేను అండ్ మనం చర్చించాం ఎలా వాళ్ళందరి భాషలే కాదు, మన హృదయంలో మనం ఏం ఆలోచిస్తున్నామో భగవంతుడు ఆ భాష కూడా అర్థం చేసుకోగలుగుతారు. తర్వాత దానికి వెళ్ళిపోదాం. సో అంతే, మనం లాస్ట్ సండే ఇక్కడి వరకు డిస్కస్ చేసాం, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మొదలు పెడదాము. సత్యవాక్య ట్రూత్ఫుల్ అంటే రూపగోస్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సత్యవాక్య అంటే ఎవరైతే ఒకసారి ఏదైనా మాట్లాడిన తర్వాత ఆ మాటకి నిలబడతారు, ఎప్పుడు ఇంకా కదలరు అనమాట. సో ట్రూత్ఫుల్, ఒకసారి ఒక వాగ్దానం ఇచ్చారంటే మళ్ళీ కదలరు. సో ఈ ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎన్నో ఉదాహరణ ఉన్నాయి. భగవంతుడు ఒక్కసారి ఒక వాగ్దానం ఇచ్చారంటే ఆయన ఎప్పటికీ వెనక వెళ్ళరు. మన రామాయణంలో ఉంది కదా ప్రసిద్ధంగా చెప్తాము, ఏంటది, రఘుకుల రీతి సదాచలి ఆయ ప్రాణజాయ పర్ వచననజాయ. సో శ్రీరాముడు ఏం చేశారు, ఆయన తండ్రి ఇచ్చిన మాటకే ఆయన వెళ్ళిపోయారనమాట అడవిలో. సో భగవంతుడు ఒక్కసారి ఒక వాగ్దానం ఇచ్చారు, నేను భక్తుల్ని కాపాడుతాను. భగవద్గీతలో ఏమంటారు, నమే భక్త ప్రణశ్యతి, భక్తులకి నేను కాపాడుతాను, నా భక్తికి ఎప్పుడు ఏది జరగదు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ మీన్ బై ట్రూత్ఫుల్. ఎప్పుడు మనం మహాభారత్లో చూస్తాము భగవంతుడు కుంతీదేవికి వాగ్దానం ఇస్తారు, ఆయన ఆవిడేం చెప్తారు కుంతీదేవికి, నువ్వేం భయపడొద్దు, పాండవులు 5గురు ఉంటారు, ఎప్పుడు ఈ ఒక లెక్కకి తేడా రాదు. సో మనం చూసాము కరెక్ట్గా భగవంతుడు 5గురు పాండవాల్ని కాపాడారు. సో ఎప్పుడైతే ఆయన ఒక మాట ఇస్తారో ఆ మాటకైనా ఉంటారు. సో మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తాము, భగవంతుడు అంటారు నమే భక్త ప్రణశ్యతి, కానీ మనం చరిత్రలో చూస్తే చాలామంది భక్తులతో అన్యాయం జరిగింది. జీవగోస్వామి దీని గురించి చాలా చక్కగా రాస్తారు. ఆయన అంటారు ఎలా, ఇంద్రద్యుమ్న మహారాజ్ ఒక గొప్ప భక్తుడు, ఆయన ఎంత చక్కగా భగవంతుడి తాలూకా తపస్సు చేస్తున్నారు, భగవంతుడి గురించి ఆలోచిస్తూ భగవంతుడి గురించి స్మరిస్తూ, కానీ చిన్న తప్పు జరిగింది. అగత్స్యమని వచ్చినప్పటికీ ఆయన అగత్స్యమునికి సరిగ్గైన రెస్పెక్ట్, గౌరవం ఇవ్వలేదు. సో అగత్స్యముని వెంటనే ఆయనకి శపించారు. ఆయన ఇంద్రద్యుమ్న మహారాజ్ ఒక ఏనుగు రూపంలో మళ్ళీ పుట్టవలసింది. అండ్ తర్వాత మనం మహారాజ్ చిత్రకేతు ఒక కథ చూస్తే చిత్రకేతు మహారాజ్ ఏం చేశారు, ఆయన ఏదో జోకింగ్గానే పార్వతీమాతతో చెప్తున్నారు, ఇదేంటి వైష్ణవాలు ఒక సభలో మీరేంటి శివుడు తాలూకా ఒళ్ళో కూర్చున్నారు అని ఆయన ఏదో జోక్గా చెప్తే వెంటనే పార్వతీమాత కోపం వచ్చేసి నువ్వు ఒక రాక్షసుడుగా పుట్టుతావు అని శపిస్తారు. సో అప్పుడు చిత్రకేతు మహారాజ్ చాలా మంచి భక్తుడు, కానీ తనకి ఏమవుతుంది, దిగజారిపోతారు. ఆయన వృత్సాసురు ఒక రాక్షస రూపంలో ఆయన పుడతారు. అండ్ తర్వాత మనం చూస్తాము భరత్ మహారాజ్. భరత్ మహారాజ్ ఒక గొప్ప రాజా. సో ఆయన దగ్గరున్న ఆస్తి, ఆయన దగ్గరున్న పరివార కుటుంబ రాజ్యం మొత్తం అంతా వదిలేసి అడవి లోపలికి వెళ్ళి భగవంతుడిని స్మరిస్తారు. కానీ చిన్నగా ఎప్పుడైతే ఆ లేడీ గురించి ఆలోచిస్తూ దేహాన్ని త్యాగం చేస్తారో వచ్చే జన్మంలో తను ఒక లేడీగా పుడతారు. సో జీవగోస్వామి చెప్తున్నారు మనకు ఆలోచన రావచ్చు, ఇదేంటి చిన్న తప్పు, జీవితం అంతా భగవంతుడిని స్మరిస్తే ఏదో ఒకసారి చిన్న తప్పు జరిగినా ఇదేంటి భగవంతుడు కాపాడలేదు. గొప్పగా ఆయన గీతాల్లో చెప్తారు నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి ఏమీ అవ్వదు, ఇక్కడ ఏంటి కాపాడలేదు అని మనకు ఒక ఆలోచన రావచ్చు. కానీ తర్వాత జీవగోస్వామి తన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారు, మనం ఏమైతే రక్షణ అనుకుంటున్నామో, భగవంతుడు ఏదైతే రక్షణ అనుకుంటున్నారో దాంట్లో తేడా ఉంది. మనం రక్షణ అంటే మనం ఏమనుకుంటాం, నా శరీరం బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నా కుటుంబ వాసులు బాగుండాలి, మాకు డబ్బుల పరంగా ఎప్పుడు ప్రాబ్లం రాకూడదు, 500,000 నోట్స్ పోయినా కూడా మాకేం ఇబ్బంది రాకూడదు, మా కుటుంబ వాసులందరూ చక్కగా ఉండాలి, అప్పుడే భగవంతుడు నన్ను కాపాడు. కానీ భగవంతుడు ఏం కాపాడతారు, ఆయన మన శరీరాన్ని కాపాడడానికి ఆలోచించట్లేదు, ఆయన మన ఆత్మని కాపాడుతున్నారు. ఆయన ఏం చేశారు, ఇంద్రద్యుమ్న మహారాజ్ ఒక ఏనుగు లాగా తయారైనప్పుడు కూడా ఆ ఏనుగులో ఇంద్రద్యుమ్న మహారాజుకైన భావం ఎక్కువ ఉంది. ఇంద్రద్యుమ్న మహారాజ్ ఒక గొప్ప భక్తుడు. సో ఆయన ఒకవేళ అగత్యవని రాలేదనుకోండి, మనం రివైండ్ చేసేస్తాం అతని లైఫ్, అతనికి ఎటువంటి శాపం ఇవ్వలేదనుకోండి, అప్పటికి కూడా గ్యారంటీ ఏముంది ఇంద్రద్యుమ్న మహారాజ్ వెంటనే భగవంతుడు ఒక దర్శనం చేయగలుగుతాడని? గ్యారంటీ ఏం లేదు. మేబీ ఆ జన్మం తపస్సు చేస్తారు, మళ్ళీ వచ్చే జన్మం కూడా చేస్తారు, తర్వాత జన్మలో మళ్ళీ భక్తుడుగా పుడతారు, తర్వాత జన్మలో ఇస్కాన్ టెంపుల్లో పుడతారు, గ్యారంటీలు అలా ఎన్ని జన్మాలు పడిపోవచ్చు. కానీ భగవంతుడు ఏం చేశారు, వెంటనే ఆయన చేసిన సాక్రిఫైస్కి గుర్తించి నెక్స్ట్ జన్మలో భగవంతుడు స్వయంగా వచ్చి ఆయన్ని కాపాడారు. సో ఏంటి బెటర్ మనకి, ఆ నిమిషంలో ఆ శ్రాపం నుంచి సేవ్ చేయడమా, లేదంటే భగవంతుడు తాలూకా దర్శనం పొందడం? అదేవిధంగా మనం చూస్తాము భరత్ మహారాజ్ ఒక శరీరంలో ఆయన భగవంతుడిని ప్రార్థిస్తున్నారు, బాగానే ఉంది. కానీ తర్వాత ఎప్పుడైతే ఆ లేడీ ఒక శరీరంలో ప్రవేశించారు, అప్పటికి కూడా ఆయన మర్చిపోలేదు, పూర్వజన్మ గురించి అన్నీ ఆయనకి గుర్తుంది. అండ్ తర్వాత మళ్ళీ ఆయన జడభరత్గా పుట్టారు. అండ్ జడభరత్గా పుట్టినప్పుడు ఆయనకి ఎంత జ్ఞానం ఉంది, మహారాజ రఘుగుణకి ఏం చేస్తారు, చక్కని బోధనాలు ఇస్తారు. సో అప్పుడు ఆయన చాలా హై స్టేజ్లో ఉన్నాడు. అండ్ తర్వాత చిత్రకేతు మహారాజ్ కూడా, ఆయన గొప్ప భక్తులు ఉన్నప్పటికైనా వృత్సాసురు ఒక శరీరంలో వచ్చినప్పుడు ఆయన భక్తి చాలా పెరిగింది. వృత్సాసురు ఒక వధం గురించి మనం భాగవతంలో చదివితే వృత్సాసురు ఎంత చక్కని మాటలు అంటున్నారు ఇంద్రుడితోనే. ఎప్పుడైతే ఇంద్ర అండ్ వృత్సాసురు ఇద్దరు ఎదురవుతారు అండ్ ఫైటింగ్ మొదలవుతుంది, అప్పుడు ఇంద్రుడు ఒక మనసులో చిన్న సందేహం, అంటే నేను తన్ని డిఫీట్ చేయగలుగుతానా లేదా అని. అప్పుడు వృత్సాసురుడు నవ్వుతూ చెప్తున్నాడనమాట, ఏ మీకెందుకు సందేహం ఉంది, భగవంతుడు చెప్పినప్పుడు సందేహం ఉండకూడదు, తప్పకుండా మీకు ఇచ్చిన ఈ యొక్క వజ్రంతోనే తప్పకుండా మీరు నన్ను చంపగలుగుతారు. అండ్ తర్వాత వృత్సాసురుడు మనసులో భగవంతుడిని ఎంతలాగా తలుచుకుంటున్నారు మీరు ఊహించండి. భాగవతంలో భక్తులతో పాటు ఈవెన్ రాక్షసాలు ఎవరైతే గొప్ప భక్తుల్లాగా ఉన్నారో వాళ్ళ గురించి ఎంతలాగా పొగరడం అయ్యింది. బలి మహారాజ్ ఒక రాక్షసుడు, కానీ చాప్టర్ అంతా తనకి డెడికేటెడ్. వృత్సాసురుడు రాక్షసుడు, ఎన్నో చాప్టర్స్ తనకి డెడికేటెడ్. మీరు చూస్తే భాగవతంలో వామన్ దేవ్ అని హెడ్డింగ్ రావట్లేదు, బలి మహారాజ్ అని హెడ్డింగ్ వస్తుంది. ఊహించండి ఎంత. సో జీవకోసమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, రక్షణ అంటే మనం ఎలా అనుకుంటున్నాము, రక్షణ అంటే భగవంతుడు ఎలా అనుకుంటున్నారు. ఆయన ఎల్లప్పుడూ అనుకుంటున్నారు ఈ జీవుడు ఎన్ని యోనిల నుంచి అలా తిరుగుతున్నాడు, కనీసం ఈసారి అయినా తన్ని నేను కాపాడాలి. సో ఇక్కడ భగవంతుడు నిజంగానే సత్యవాక్య నమే భక్త ప్రణశ్యతి అంటే నమే భక్త ప్రణశ్యతి, ఆయన కాపాడుతున్నారు. అయితే ఇంకొక సందేహం రావచ్చు, సత్యవాక్య అంటే ఎప్పుడు అబద్ధం చెప్పరు, కానీ భగవంతుడు ఎల్లప్పుడు గోకుల బృందావనంలో అబద్ధం చెప్తూ వచ్చారు, నేను తినలేదు, నేను వెన్న దొంగలించలేదు, నేనేం తప్పు చేయలేదు. అప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు, ఇదేంటి జీవగోస్వామి ఇలా చెప్తున్నారు, కానీ ఎక్కడ సత్యవాక్యం, మిథ్యవాక్యలాగే కనిపిస్తుంది మాకు, ఎప్పుడు అబద్ధమే చెప్పేవారు. కానీ అది కూడా అబద్ధం కాదు, మనం నిజంగా లాజికల్గా ఆలోచిస్తే దొంగలించడం అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే ఎవరికి చెప్పకుండా వాళ్ళు ఇష్టం లేనప్పటికైనా మనం వాళ్ళ ప్రాపర్టీని తీసేసుకుంటాం. ఇక్కడ వెన్న కూడా భగవంతుడిదే, ఆ భక్తులు కూడా భగవంతుడిదే, అండ్ ఆ భక్తులు భగవంతుడిని ఆహ్వానించారు, ఆయన ఏం వెళ్ళలేదు. మన కృష్ణలీలా చర్చించినప్పుడు నేను మీ అందరికీ ఒక కథ చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఎలా యశోదమాత ఇంట్లో ఒక బ్రాహ్మణుడు వస్తాడు, అండ్ యశోదమాత చెప్తారు మీరు వచ్చారు కనుక మీ తినేసి వెళ్ళాలి, ప్రసాదం స్వీకరించాలి. సో అప్పుడు ఆయన అంటారు, లేదు లేదు, నేనే వంట చేసి నేను తింటాను, కానీ ఎవరి చేత నేను తినను. అప్పుడు యశోదామాత మొత్తం సామాగ్రీలు ఇస్తారనమాట ఆ బ్రాహ్మణికి తయారు చేయమని. సో అప్పుడు ఆయన అంతా వంట చేసిన తర్వాత భగవంతుడిని ఆహ్వానిస్తారు, మీరు వచ్చి భోగము తీసుకోండి అని. అప్పుడు కృష్ణుడు అక్కడ బొంగరిస్తూ వచ్చి అన్నీ తినేస్తారు అని. అప్పుడు ఆ సన్యాసి ఆ బ్రాహ్మణ్ని అరుస్తారు అనమాట, ఇదేంటి మీ అబ్బాయి ఇంత పెంకితనము, నేను ఇంత కష్టపడి భగవంతుడికి నైవేద్యం పెడతామంటే తను తినేసాడు, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటే యశోదమాత మళ్ళీ బతమాలుతారు, అలా కాదండి ఇంకోసారి చేయండి, ఈసారి నా అబ్బాయిని నేను జాగ్రత్త పట్టుకుంటాను. కానీ ఎన్నిసారి యశోదమాత పట్టుకోవడానికి ప్రయత్నించినా, ఇంకో గదిలో తలుపేసేసినా, ఆయన్ని పట్టుకున్నప్పుడు కూడా భగవంతుడు అక్కడికి వెళ్ళిపోతున్నారు. అండ్ యశోదమాత మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, కాన్హా ఎందుకు ఇలా చేస్తున్నావా, మన ఇంట్లో వచ్చారు సన్యాసి వదిలేయని. అండ్ తను కూడా ఏడుస్తూ చెప్తున్నా, నేనేం చేయలేదు, తనే పిలుస్తున్నాడమ్మా, తను పిలుస్తున్నాడని నేను వెళ్తున్నానమ్మా, నేనేం తప్పు చేయలేదని యశోదమాత తల కొట్టుకుంటున్నాడు, ఎలా చెప్పాలి నీకు అలా చెయ్యకూడదు అని. అండ్ మొత్తం మీద భగవంతుడు అప్పుడు ఆయన ఒక రూపాన్ని చూపిస్తారని అప్పుడు ఆ సన్యాసి ఆశ్చర్యపోతారు, అయ్యో భగవంతుడే వచ్చారు, నువ్వు ఎన్ని జన్మాల నుంచి నన్ను పిలుస్తున్నావనే నేను వచ్చాను, వస్తే ఏంటి నన్ను అమ్మ చేత ఇన్ని తిట్లు కాపిస్తావని భగవంతుడు కంప్లైంట్ చేస్తున్నారు, నువ్వు పిలిచావని వచ్చాను నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటని. సో సత్యవాక్య భగవంతుడు నిజంగానే సత్యవాక్య, దాంట్లో ఎటువంటి సందేహము. ఇంకో గుణంకి వెళ్ళిపోదాము, ప్రియం వదా ప్లీజింగ్ టాకర్. అంటే భగవంతుడు ఒక మాటలు చాలా తీయగా ఉంటాయన్నమాట, ఆయన ఎంత స్వీట్గా అంటే ఒక్కొక్కసారి ఆ మాట మనకి నొప్పి కలిగి వచ్చు, కానీ ఆయన చెప్పే విధానం ఎలా ఉంటుందంటే మనకు అసలు ఫీల్ అవ్వదు, అలాంటి టాకర్ అన్నమాట, చాలా స్వీట్గా మాట్లాడతారు. సో ఈ ఒక గుణాన్ని మనము రుజువు కావాలంటే భృగుముని, భృగుముని యొక్క వృత్తాంతంలో ఏమవుతుంది, భృగుముని భగవంతుడు వైకుంఠంలో లక్ష్మీదేవి చేత సేవ చేపిస్తూ అలా ఆయన అనంత శేషు మీద పడుకొని ఉన్నప్పటికీ భృగుముని ఏం చేస్తారు, ఆయన వచ్చి భగవంతుడు ఒక వక్షస్థలం మీద తనేస్తారు, అండ్ భగవంతుడు వెంటనే ఏం చేస్తారు, ఆయన ఒక కాలు పట్టుకొని ఏం చెప్తారు, నా ఒక వక్షస్థలం, నా ఒక ఛాతి రాయిలాగుంది, కానీ మీ ఒక కాలు చాలా మెత్తగా ఉంది, బహుశా మీకు దెబ్బ తగిలిందేమో స్వామి చూపించండి అని చెప్తారనమాట. సో అప్పుడు భృగుముని ఆశ్చర్యపోతారు, ఇలా కూడా ఎవరైనా ఉంటారా, తన్నేసినప్పుడు కూడా ఎంత తీయగా మాట్లాడుతున్నారు. ఈ ప్రపంచంలో కూడా తీయగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనం వాళ్ళ రాంగ్ సైడ్కి వెళ్తామో అప్పుడు మన పని అయిపోతుంది, అప్పుడు ఆ తీయగా అన్ని పోతాయి అన్నమాట. కానీ స్వామి చూడండి, ఎవరైనా తన్నినా కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయన చాలా స్వీట్గా మాట్లాడతారు. మనం స్మరణం ఎపిసోడ్ చేసినప్పుడు మీ అందరికీ గుర్తుంది, మనం ఒక పాట పాడాము, అధరం మధురం వదనం మధురం. సో భగవంతుడి తాలూకా అన్నీ మధురమే, మధురాధిపతే అఖిలం మధురం, ఆయన మాటలు ఆయన అన్నీ మధురంగా ఉంటాయన్నమాట. అండ్ కృష్ణలీలలో కూడా ఆయన కాళియా పాముతో కొట్లాడుతూ ఉంటే అప్పుడు కాళియా ఏం చేశాడంటే తన ఫ్యాన్తోనే భగవంతుడు ఒక ఛాతి మీద అతను హర్ట్ చేస్తున్నాడు అనమాట స్వామిని. సో ఇంత హర్ట్ చేసినా ఇంత పెయిన్ ఇచ్చినా కూడా అక్కడ భాగవతంలో ఉంది, ఆయన కాళియా పాముతోనే ఎంత ప్రేమతో మాట్లాడుతున్నారు, ఓ కింగ్ ఆఫ్ సర్పెంట్స్ అంటే ఓ రాజు, ఓ నాగతాలుక రాజు, బాబు నీకు నొప్పిగా ఉందా అని అడుగుతున్నారు. తను కూడా భగవంతుడిని నొప్పించాడు, భగవంతుడు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. సో ఆయన ఒక స్వభావము అలాంటిది, అందరితో ఎప్పుడూ స్వీట్గా మాట్లాడతారు. ఇంకో గుణము వావాదుకా ఫ్లూయెంట్. బాగా రాసుకోండి, ఈ 64 గుణాలే అడుగుతాను, అందరు బై హార్ట్. తెలుసుకోవాలి ఏంటి ఆ 64 క్వాలిటీస్ అన్నమాట. సో వావా దుఃఖ అంటే కన్విన్సింగ్. రూప గోస్వామి అంటారు భగవంతుడి తాలూకు ఒక గుణం ఏంటంటే ప్లీజింగే కాదు, ఆయన ఎవరికైనా ఒప్పించగలుగుతారు. స్వీట్గా మాట్లాడతారు బాగుంది, కానీ ఒక్కొక్కసారి ఆయన రాంగ్ ఉన్నా కూడా ఆయనే రైట్ అని ఆయన ఒప్పించేస్తారు. మనం కృష్ణలీలలో చూసాము భగవంతుడు వెన్న దొంగిలిస్తున్నారు. సో ఎన్నిసారి వెన్న దొంగిలించినా కూడా యశోదమాత నమ్మట్లేదు. కానీ ఒకరోజు ఏం జరుగుతుంది, తన సొంత ఇంట్లోనే ఆయన దొంగిలిస్తారు, ఆయన యశోదమాత రెడ్ హ్యాండ్గా పట్టుకుంటారు. సో అప్పటికి యశోదమాత కళ్ళ ముందు చూశారు ఇలా దొంగిలిస్తున్నారని. కానీ కృష్ణుడు వాదిస్తారు, ఆయన వాదించి ఆవిడని ఒప్పిస్తారు నేను దొంగిలించలేదని. సో అప్పుడు యశోదమాత చెప్తున్నారు అన్నమాట, చాలామంది నాకు ఇప్పటి వరకు చెప్పారు నువ్వు ఇలా దొంగిలిస్తావు కానీ నేను నమ్మలేదు, కానీ ఈరోజు నేను చూశాను నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు. అప్పుడు కృష్ణుడు అంటారు మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు, నన్ను అసలు నేనేం చెయ్యలేదు అని. అప్పుడు యశోదమాతతో వాదిస్తూ తను చాలా తీయగా మాట్లాడడం మొదలు పెడతారు. సరేనమ్మా నువ్వు అలా అనుకుంటే అనుకో, మళ్ళీ ఇంకేం చేద్దాము అని, నేను ఇంత కష్టపడి పొద్దున లేసి మధువన్కి వెళ్ళి ఆవుల్ని తీసుకొని మేపకెళ్ళి సాయంత్రం వచ్చి నీకోసం నేను ఇంత కష్టపడినా చివరికి నాకు దొంగని పేరు ఇచ్చావు, సరేనమ్మా పర్వాలేదంట. ఆ మాటలు విన్నప్పటికీ యశోదమాత అనుకుంటా నిజమే కదా. సో అప్పుడు కృష్ణుడు అంటారన్నమాట, నువ్వు అనుకోవచ్చు నేను దొంగిలిస్తున్నాను బాగానే ఉంది, కానీ ఒక్కసారి ఊహించు ఎవరైనా పసిబాబు పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తే సమయం ఎక్కడుంది అని. దాని తర్వాత యశోదమాతతో వాదిస్తున్నారన్నమాట. ఆయన అంటున్నారు ఈ గోపికలందరూ నీకు కంప్లైంట్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ ఒక్కసారి ఊహించు మన ఇంట్లోనే 900,000 ఆవులు ఉన్నాయి, నాకేం పని వాళ్ళింటికి వెళ్ళడము, వాళ్ళేదో ఈర్ష్యతో చెప్తున్నారని. సో అలా రకరకాలుగా చెప్తున్నారని ఇలా ఆయన మాట్లాడుతూ ఉంటే చుట్టుపక్కల గోపిలు ఎవరైతే వింటున్నారో వాళ్ళ కళ్ళ నుంచి కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి, నిజమే కదా పాపం తనెప్పుడు దొంగిలించాడని అందరూ ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఆయన ఇంకా చక్కగా వాదిస్తున్నారనమాట, నువ్వు ఒక్కసారి ఆలోచించు నీ యొక్క చేతులతో నువ్వు తయారు చేసిన వెన్నని వదిలేసి వాళ్ళ చేతులతో తయారు చేసిన వెన్న నాకెందుకు, ఒక్కసారి ఊహించు అది కూడా కరెక్టే, నీలాంట ఎక్స్పర్ట్గా ఎవరు వెన్న తీయగలుగుతారు ఒక్కసారి, అది కూడా కరెక్ట్ కదా నాలాగా ఎవరు తీస్తారని యశోదమాత కన్విన్స్ అయిపోతున్నారు కరెక్ట్గా కూడా చెప్తున్నాడని. సో ఎన్ని రకాలుగా కన్విన్స్ చేస్తున్నారనమాట కృష్ణుడు యశోదమాతకి నేనెందుకు. అండ్ చివరిలో అంటారు సరే అయితే నీకు నా మీద భరోసా లేదు బయట వాళ్ళ మీద భరోసా ఉంది. సరే యాక్చువల్గా ఒకసారి బలరామ్ కూడా చెప్పాడనమాట, బలరామ్ అన్నాడు నేను తెల్లగా ఉన్నాను, యశోదామాత తెల్లగా ఉంది, నందమహారాజ్ తెల్లగా ఉన్నారు, నువ్వెందుకు నల్లగా ఉన్నావు, బహుశా నీకు దత్తత తీసుకున్నారేమో, నువ్వు నిజంగా వాళ్ళ అబ్బాయి కాదని ఈరోజు అమ్మ నాకు అనిపిస్తుంది, మేబీ అది నిజమేమో, ఎందుకంటే నా మాట నమ్మట్లేదు, నీకు అందరి మాట సహి నా మాట నువ్వు నమ్మట్లేదని, మేబీ అదే నిజమేమో నేను అనుకుంటున్నానని కృష్ణుడు ఏడుస్తున్నారనమాట. అలా కృష్ణుడిని చూసి యశోదామాత కూడా ఏడుస్తున్నారు, లేదు నువ్వు అలా ఆలోచించొద్దులే నువ్వు నిజంగా నా సొంత అబ్బాయి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు. మొత్తం మీద ఇంకా యశోదామాత అన్నారు సరేలే ఎవరు చెప్పారు నువ్వు దొంగిలించావు, నువ్వు ఏం దొంగిలించలేదులే నేను నమ్ముతున్నాను కదా, ఎప్పుడది యశోదమాత అది నమ్మేశారు. అప్పుడు కృష్ణుడు అంటారు కానీ నేనే దొంగిలించానమ్మా ఏమనుకోవద్దులే నేనే దొంగ. అప్పుడు యశోదమాత అంటారు లేదు నువ్వు దొంగలే. సో వాళ్ళు ఇద్దరు ఇలా వాదిస్తున్నారు నువ్వు దొంగిలించలేదని నేను చెప్తున్నాను కదా, ఇతను అంటారు లేదమ్మా నేనే దొంగిలించను. వీరిద్దరు ఇలా వాదిస్తుంటే ఆ గోపికలు తలకొట్టుకుని వెళ్ళిపోతున్నారు, బాబోయ్ ఇతనేంటి ఇప్పుడు వరకు నేను తినలేదు అంటారు, ఇప్పుడు నేనే తిన్నాను అని వాదిస్తున్నారనమాట. సో ఇది భగవంతుడి తాలూకా ఒక గుణం వావాదు కావు, ఎవరికైనా ఆయన ఒప్పించగలుగుతారు. అందుగురించి భగవంతుడు మాట్లాడితేనే అసలు బలరామ్ ఫస్ట్లో వినడు, ఎందుకంటే తనకి తెలుసు ఎటువంటి పరిస్థితి ఉన్నా తను కన్విన్స్ చేసేస్తారు. ఎప్పుడైతే అర్జున్ సుభద్రాన్ని తీసుకొని అపహరణ చేసేసి పారిపోతారు అప్పుడు బలరామ్ చాలా కోపంగా వస్తారు, అండ్ కృష్ణుడు అప్పుడు వచ్చి ఏదో చెప్పబోతున్నారు. అప్పుడు బలరామ్ ఫస్ట్ అంటారనమాట, నువ్వు ఒక్కసారి నువ్వు నోరు మూసుకో, నువ్వు ఏదైనా చెప్తే నేను ఒప్పేస్తాను, అందుకోసం నువ్వు అసలు మాట్లాడొద్దు, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తావు, ఏది నిజం ఏది తప్పు నాకు అర్థమవుదు, నువ్వు అసలు మాట్లాడొద్దు అని. అప్పుడు కృష్ణుడు మాట్లాడారనమాట. అప్పుడు బలరామ్ మొత్తం కోపం తీసిన తర్వాత అప్పుడు కృష్ణుడితో అంటారనమాట, నువ్వేంటి ఇలా నోరు మూసుకున్నావు, ఏదో చెప్పు ఇప్పుడు ఏం చేద్దాం మనము. సో కృష్ణుడు అంటారనమాట, నాకు చెప్పావు కదా మాట్లాడు, నేను అందుకోసం మాట్లాడట్లేదు. అప్పుడు బలరామ్ అంటారు లేదు మాట్లాడు ఇప్పుడు ఏం చేద్దాం, అర్జున్ ఇలా వెళ్ళిపోయాడు కదా అని. సో ఈవెన్ ఉద్ధవ్ కూడా చెప్తారు భగవంతుడు మీ తాలూకు ఒక గుణం ఏంటంటే ఎవరైతే మీ శత్రువులు వాళ్ళని కూడా మీరు ఒప్పించేస్తారు. మీ శత్రువులు వాళ్ళు అసలు మీతో ఫైటింగ్ చేయడానికి వస్తారు, కానీ మిమ్మల్ని చూసి మీ మాట విని వాళ్ళు ఒప్పేసుకుంటారు, సరే ఇలానే ఇదే చేద్దాం ఇదే నిజం అన్నమాట. అండ్ కృష్ణ లీలలో మనం చూస్తే నంద మహారాజ్ ఆయన ఇంద్రుడి తాలూకు పూజ చేసినప్పుడు కృష్ణుడు ఏం చేస్తారు, నంద మహారాజ్ని కూడా ఓపెన్ చేస్తారు, లేదు మీరు గోవర్ధన్ పూజ. అసలు లేదంటే మీరు ఒక్కసారి ఊహించండి, ఇప్పుడు మన ఇంట్లో అయినా మన పిల్లలు మనం ఏదో దేవత లేదంటే ఏదైనా పూజా గదిలో ఉన్నప్పుడు ఇది కాదు నాన్న నువ్వు ఈ రాయిని పూజించంటే ఒప్పుకుంటారేంటి అంటే ఊహించండి ఎంత కెపాసిటీ ఉందేమో. ఇప్పుడు మనకి అందరికీ తెలుసు గోవర్ధన్ అంటే కృష్ణుడే, గోవర్ధన్ అంటే, కానీ ఆ రోజుల్లో వాళ్ళు తెలియదు కదా గోవర్ధన్ అంటే కొండ అనుకుంటున్నారు అంతే. కానీ కృష్ణుడు ఎలా ఒప్పించేశారు, ఆ ఇంద్ర పూజ ఆపేసి ఈ కొండని పూజించండి అంటే అందరు కొండని పూజించారనమాట. సో ఇది కృష్ణుడి తాలూకా ఒక గుణం, భావాదుక. మనం ఎందుకు కృష్ణుడి తాలూకా ఈ గుణాలని స్మరిస్తున్నామంటే మన జీవితం ఒక గమ్యం భగవంతుని తెలుసుకోవడం, భగవద్గీత ఒక సారాంశము 9th chapter 34th శ్లోకం, మన్మనాభవ మద్భక్తో, భగవంతుడి గురించి ఎల్లప్పుడూ తెలుసుకోవాలి. ఎలా తలుచుకోవడం, భగవంతుడి గురించి తెలుసుకుంటేనే ఆయన్ని తెలుసుకోగలుగుతాము. కానీ మనకి భగవంతుడి గురించి ఏమీ తెలియదు. ఇప్పుడున్న సినిమా స్టార్స్ గురించి ఎవరైనా ఏమైనా అడుగుతూ చెప్పగలుగుతాం, వాళ్ళ ఫేవరెట్ ఫుడ్, వాళ్ళ ఫేవరెట్ కలర్, వాళ్ళ ఫేవరెట్ మూవీ, కానీ భగవంతుడి గురించి మనకేమీ తెలియదు. ఎప్పుడైతే భక్తి రసామిత సింధు అలాంటి శాస్త్రాలు మనం చదువుతామో దాంట్లో ఉన్న భగవంతుడి తాలూకా గుణావళి గురించి మనము స్మరిస్తామో, ఇప్పుడు ఏమవుతుంది, ఈ భగవంతుడి గుణాలు స్మరించినప్పుడు మీకు ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఎవరిలో ఒక మంచి గుణం కనిపిస్తే మీకు వెంటనే కృష్ణుడు గుర్తొస్తారు. కృష్ణ కూడా ఇలా మాట్లాడేవారు, కృష్ణకు తాలూకు గుణం ఇది. ఏదైనా చూస్తే ఎటువంటి పరిస్థితులకి మీరు ఏదైనా పరివేశంలో ఏదైనా సన్నివేశంలో మీరు పడారనుకోండి మీకు వెంటనే భగవంతుడు గుర్తొస్తారు, హా భగవంతుడిలో ఈ గుణం ఉంది, హా కృష్ణలో ఈ గుణం ఉంది. సో అందుగురించి ఎవరికైతే మనం ప్రేమిస్తామో వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. సో అందుగురించి మనం చర్చిస్తున్నాం. ఇంకా కొన్ని ఆదివారాలు మనం ఇలానే భగవంతుడి తాలూకు గుణాల గురించి చర్చిద్దాం. అండ్ ఈ భక్తి రసామత సింధులో రూప గోస్వామి అంటారు, భగవంతుడు అర్జున్కి కూడా కన్విన్స్ చేశారు, అవునా కాదా. అర్జున్ అసలు నేను యుద్ధం చెయ్యను 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 అంటే మొత్తం మీద చేస్తాను 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 చెప్పేశాడు. సో ఇలా మనం చూస్తాము భగవంతుడు ఎవరికైనా ఏదైనా చేపించగలుగుతారు, వాళ్ళని ఒప్పించగలుగుతారనమాట. అండ్ భగవంతుడిలోనే కాదు ఈ గుణం భగవంతుడి తాలూకా భక్తుల్లో కూడా ఉంది. మనం శ్రీల ప్రభుపాద ఒక జీవిత చరిత్రం చూస్తే ఎవరైతే మ్లెచ్చాసు విదేశీ వాళ్ళు, వాళ్ళకి భగవంతుడి గురించి ఏమీ తెలియదు, వాళ్ళకి శాస్త్రాల గురించి ఏం తెలియదు, వాళ్ళు గుండు తీసేసి షికా పెట్టేసుకొని తిలక్ పెట్టేసుకొని నాన్ వెజ్ ఉల్లిపాయ వెల్లుల్లు టీలు కాఫీలు మానేసి పొద్దున్న 4:30 లేచి భజన్ కీర్తన జపం చేయడము మొదలు పెట్టేశారు. సో ఎవరు వాళ్ళని కన్విన్స్ చేశారు, శ్రీల ప్రభుపాద. సో భగవంతుడులో ఆ గుణం ఉంది. అండ్ ఎవరైతే భగవంతుడు తాలూకా భక్తులు ఆ గుణాన్ని భగవంతుడు వాళ్ళని ప్రసాదిస్తున్నారు. ఒక ప్రసిద్ధమైన కథ ఉంది, హయగ్రీవ ప్రభు అని శ్రీల ప్రభుపాద్ డిసైపుల్ ఉండేవారు. సో శ్రీల ప్రభుపాద్ న్యూ వృందావన్ అంటే అమెరికాలో ఉన్న న్యూ వృందావన్ టెంపుల్కి వెళ్ళే ముందే ఆయన ఎవరితో డిస్కస్ చేస్తున్నారు, న్యూ వృందావన్ టెంపుల్కి అధ్యక్షులు లేరు, అయితే నా శిష్యుడు ఉన్నాడు కదా హయగ్రీవ, తన్ని మనం అక్కడ అధ్యక్షుడిగా పెడదామని. సో శ్రీల ప్రభుపాద న్యూ వృందావన్ వచ్చే ముందు ఎవరో చెప్పేశారు, జాగృత నీకే అధ్యక్షులు పోస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు శ్రీల ప్రభుపాద్ అని. సో మనం అనుకోవచ్చు దాంట్లో ఏంటి మంచిదే కదా, కానీ ఆ రోజుల్లో భక్తులు ఎంత వినయంగా ఉన్నారంటే ఎవరికైతే పోస్ట్ ఇస్తున్నారంటే వాళ్ళకి వద్దొద్దు అంటారు. ఈ భౌతిక ప్రపంచంలో యాక్చువల్గా ఎవరికైనా బాబు మీకు పెద్ద పదవి ఇస్తామంటే హ్యాపీగా స్వీకరిస్తారు, కానీ భక్తులు అంటే అలా ఆలోచించట్లేదు, బాబు దాంతోపాటు వస్తుంది ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, మేము చేయలేమేమో, నాకు ఆ అర్హత లేదేమో, నాకు ఆ క్వాలిఫికేషన్ లేదని. సో ఎవరు ముందే ఫోన్ చేసి చెప్పారన్నమాట, శ్రీల ప్రభుపాద ఇలా డిసైడ్ అవుతున్నారు, నీకే గుడి అధ్యక్షంగా మందిర అధ్యక్షంగా పెడతారు చూసుకో అని. సో ఆ వీక్ అంతా శ్రీల ప్రభుపాద్ వచ్చే ముందు తను చక్కని నోట్స్ తయారు చేశాడు, ఎలా నేను ప్రభుపాదకు వద్దంటాను, నేను ఎందుకు అధ్యక్షులుగా సరిగ్గా సూట్ అవ్వను, నాలో ఏం లోపాలు ఉన్నాయి అని అతను ప్రిపేర్ అయిపోయారు. దాన్ని రిహర్స్ కూడా చేస్తున్నాడు, ఎందుకంటే ఆ రోజుల్లో భక్తులకి శ్రీల ప్రభుపాద్ మీద ఉన్న ఆప్యాయత గౌరవం ఎలా ఉందంటే వాళ్ళన్నీ ఆలోచిస్తారు కానీ శ్రీల ప్రభుపాద్ ముందు వచ్చినప్పటికి అన్నీ మర్చిపోతారు, బ్లాంక్ అయిపోతారు ఆయన మొహం చూసినప్పటికీ. సో అందుకోసం ఆయన రిహర్సల్ చేసుకుంటున్నాడు, ప్రభుపాద్ ఇలా చెప్పినప్పుడు నేను ఇలా చేస్తాను నేను ఇలా చెప్తానని చక్కగా కంఠస్థం చేసుకున్నాడు అనమాట. సో మొత్తం మీద శ్రీల ప్రభుపాద్ వచ్చేసారు, ఆయన ఒక భక్తుడు వచ్చారు, ప్రభుజీ మీకు శ్రీల ప్రభుపాద్ పిలుస్తున్నారు రూమ్లో. తను అనుకున్నాడు ఓకే ఐఎమ్ రెడీ, నేను ఏం చెప్పాలి, ఆయన చెప్తారు బాబు హయగ్రీవ నువ్వు అధ్యక్షులు, నేను ఇలా చెప్తాను, అప్పుడు ప్రభుపాద ఇలా చెప్తారు, మొత్తం రెడీగా ఉన్నాడు. డోర్ తీశారు, అండ్ అదిలా వచ్చేస్తాను, శ్రీల ప్రభుపాద్ నేను మీకు ఎలా సేవని అందించవచ్చు? అప్పుడు వెంటనే శ్రీల ప్రభుపాద్ అన్నారు, హయగ్రీవ నేను అనుకుంటున్నాను నువ్వు సన్యాసి తీసుకోవని. అతను ఆశ్చర్యపోయాడు, సన్యాసి తీసుకోవడం ఏంటి? నాకు చెప్పారు అధ్యక్షులుగా పెడతారు, కానీ ఇదేంటి కొత్తగా నాకు ఇలా ఎవరు చెప్పలేదు నాకు సన్యాసి తీసుకోమంటారని. అతను ఇప్పుడు షాక్ అయిపోయి, ప్రభుపాద్ నేను సన్యాసి తీసుకోలేనండి, నేను ప్రిపేర్డ్గా లేనండి, నేను కొత్త భక్తుడండి, నాలో అంత అర్హత లేదండి. ప్రభుపాద్ ఒప్పుకోవట్లేదు, లేదు లేదు లేదు, నేను నిశ్చయించాను ఎందుకు సన్యాసి తీసుకోలేవు, తప్పకుండా నువ్వు తీసుకోవచ్చు, నువ్వు చేయవచ్చు, నాకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది అని ఇలా అలా ఇలా అలా వాదిస్తున్నాడు. గంట సేపు వాదించారనమాట. హయగ్రీవ ఒప్పుకోవట్లేదు, ప్రభుపాద్ ఒప్పుకోవట్లేదు. మొత్తం మీద శ్రీల ప్రభుపాద్ అన్నారు, సరే ఎలాగో నువ్వు నా మాట వినట్లేదు, కనీసం మందిర అధ్యక్షంగా ఉండు, అదైనా చేయగలుగుతావా? ఎలాగో నా మాట వినలేదు, పోన్లే, కనీసం గుడి అధ్యక్షంగా. అప్పుడు వెంటనే, అవును ప్రభుపాద్ అదే చేయాలనుకుంటున్నాను, ఇది చాలా బాగుంది, నేను అదే మనసులో అనుకున్నాను, ఇదే సేవ చేస్తాను ప్రభుపాద్ అని అతను హ్యాపీగా. ఎప్పుడైతే రూమ్ నుంచి బయటికి వచ్చారు, ఆయన ఫ్రెండ్స్ డివోటీ ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు, సో ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం, నేను టెంపుల్ ప్రెసిడెంట్ అని. ఇదేంటి ఇంత హ్యాపీ అయిపోతున్నా? లాస్ట్ 1 వీక్ నుంచి చెప్పాడు నేను ఇలా వాదిస్తాను అలా వాదిస్తున్నాను, ఇప్పుడు గెంతుతూ వస్తున్నాను, నేనే టెంపుల్ ప్రెసిడెంట్, ఏం పర్వాలేదు అని. సో భక్తుల్లో కూడా గుణం ఉంది, భగవంతుడి తాలూకు భక్తులకి భగవంతుడు అది ప్రసాదిస్తారు, అప్పుడే కదా వాళ్ళు ప్రచారం చేయగలుగుతారు. సో ఇలా శ్రీల ప్రభుపాదలో కూడా ఆ మంచి గుణం ఉండేది. మా శిక్షాగురు చెన్నైలో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు జరిగిన ఒక ఘటన ఆయన ఎప్పుడు నాతో చెప్పేవారు. ఎలా, ఆయన ఒకసారి ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు. సో ఆ ఒక ఆఫీస్ ఎలా ఉందంటే అందరు ఓపెన్ క్యాబిన్స్ ఉన్నాయన్నమాట, ఇక్కడ ఒక టేబుల్ అక్కడ ఒక టేబుల్ ఫ్రంట్లో ఒక టేబుల్. సో ఆయన పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళారు పుస్తకాలు అమ్మడానికి. మ్యారథాన్ మంత్ డిసెంబర్, ఆయన తాలూకా గురువు ఆయనకి ఇచ్చేసి ఉన్నారు ఆదేశాలు, ఇన్ని బుక్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఇన్ని గీతా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సో ఆయన ఈ ఆఫీస్లో వెళ్ళినప్పటికీ ఒక ఆఫీసర్కి ఇస్తున్నారు పుస్తకాలు, తీసుకోండి అంటే ఆ ఆఫీసర్ ఎంత కోపమైపోయి, నువ్వు ఈ పుస్తకం మాత్రం నా టేబుల్కి టచ్ చేయొద్దు, ఫస్ట్ నువ్వు ఆ పుస్తకం తీ అంటున్నారు. సో ఈయనకు చాలా బాధగా ఉంది, పోండి తీసుకోరు కానీ కనీసం నేను టేబుల్ మీద పెట్టాను, ఒకసారి చూడండి అంటే తీయమంటున్నారు, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్టచబుల్ థింగ్, ఏదైనా మన మీద బాంబ్ లాగా ఉంటే ఎలా ఉంది అలా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఫస్ట్ తీ ఇక్కడ నుంచి తీ అంటున్నారు. సో ఆయన వినయంగా అడుగుతున్నారు, ఏంటండి ఒకసారి చూడొచ్చు కదా, మా గురుగారు రాశారండి పుస్తకంలో భగవంతుడి గురించి. సో అప్పుడు ఆయన ఒక టేబుల్ చూపించారు, పక్కన టేబుల్ చూస్తున్నావా, ఆ చైర్ చూస్తున్నావా, అవునండి, ఖాళీగా ఉందా, అవును ఖాళీగా ఉంది, గత సంవత్సరం మీ భక్తుడు ఎవరో వచ్చారు, మా కొలీగ్కి పుస్తకం ఇచ్చారు, ఆ పుస్తకం తను చదివాడు, ఇప్పుడు చూస్తున్నావా సీట్ ఖాళీ ఉంది, తను కూడా తల గీసేసి వెళ్ళిపోయాడు రోడ్డు మీద, పుస్తకం తీసుకోండి పుస్తకం తీసుకోండి, అండ్ మీ ఒక ఇస్కాన్ టెంపుల్ జాయిన్ అయిపోయాడు. బాబు నాకు కుటుంబం ఉంది, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు ఈ పుస్తకం వద్దు, ఏదో ఉంది ఈ పుస్తకంలో, ఇదేదో టైం బాంబ్ లాగా ఉంది, దీన్ని చదివితేనే మనసు మారిపోతుంది, మనిషి మారిపోతున్నాడు, మనసు మారిపోతుంది, నాకు ఆ పుస్తకం వద్దు. సో ఊహించండి శ్రీల ప్రభుపాద ఒక వాణిలో ఎంత పవర్ ఉంది, ఆయన ముఖాముఖి వస్తే ఇంకా ఎవరు కంప్లీట్గా ప్యూర్ డ్యూటీ అయిపోతారు, అది వేరే విషయం. ఆయన రాసిన అది ఎప్పుడో రాసినా కూడా ఇప్పుడు కూడా ఆ ఒక్క లైన్ చదివితే కూడా అందరూ భక్తుల కింద మారిపోతున్నారు. సో భగవంతుడి తాలూకు ఒక గుణ వావా దుఃఖ. నెక్స్ట్ గుణంకి వెళ్ళిపోదాము. సుపండిత హైలీ లెర్న్డ్. సో హైలీ లెర్న్డ్ అంటే ఏదైనా విద్య భగవంతుడికి తెలియదు అనేది లేదు, ఏ విద్య అయినా ఆయన గురించి ఆయనకి అది ఐడియా ఉంది. ఈ భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుంది, ఎవరైనా సైన్స్ తీసుకున్నారంటే వాళ్ళకి సైన్స్ గురించి ఐడియా ఉంది, ఎవరైనా కామర్స్ తీసుకున్నారంటే కామర్స్, కొందరికి కంప్యూటర్స్ వచ్చు, కొందరికి కుకింగ్ వచ్చు, కానీ అందరికీ అన్నీ వచ్చు అనేది లేదు. కానీ స్వామివారికి ఏంటి, అన్నీ వచ్చు, పెయింటింగ్ అంటే ఎక్స్పర్ట్, మ్యూజిక్ అంటే ఎక్స్పర్ట్, స్విమ్మింగ్ అంటే ఎక్స్పర్ట్, డాన్స్ అంటే ఎక్స్పర్ట్, సో అన్నీ. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఎంత తొందరగా ఆ ఒక ఆర్ట్ని ఆయన గ్రహించారు కూడా. మనము కృష్ణ బుక్లో చదివితే సందీప ముని ఆశ్రమంలో ఆయన ఎన్ని రోజులు ఉన్నారు, 64. 64 రోజుల్లో 64 కళ నేర్చుకున్నారు, ఎంత స్పీడ్లో. మనం ఎన్ని 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 ఇయర్స్ కాలేజ్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఫిల్ తర్వాత పిహెచ్డి అప్పటికి కూడా అన్నీ తెలియదు. 64 డేస్లో ఆయన నేర్చుకున్నారు. సందీపని ముని ఆశ్రమం గురించి చెప్తే కొంతమంది ఆలోచిస్తారు, మీరంటారు ఆయన దేవుడు, కానీ దేవుడు ఉన్నప్పటికైనా ఆయనకి ఎందుకు ఒక గురువు దగ్గర వెళ్ళి నేర్చుకోవాలి, ఆయనకి అన్నీ వచ్చు కదా. సో సందీపని ముని ఆయనకి ఎలా నేర్పించేవారు, ముందే ఆయనకి అన్నీ వచ్చు కదా. సో దానికి నారద్ ముని ఒక చక్కని అనలాజీ, ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇచ్చారు. నారద్ ముని చెప్పారు, ఎలా అయితే ఒక సముద్రంలో నీళ్ళు ఉంది, కానీ ఆ నీళ్ళు ఆవిరాల కింద మారిపోతుంది ఎప్పుడైతే సూర్యకిరణాలు పడతాయి, అండ్ ఆ ఆవిరాలే పైకి వెళ్ళి మేఘాల కింద మారిపోతాయి, అండ్ మళ్ళీ ఆ మేఘాలే వర్షం, అండ్ వర్షం మళ్ళీ సముద్రంలో పడుతుంది. సో అలానే ఆయన అన్నారు, భగవంతుడే మొట్టమొదటిగా జ్ఞానం ఇస్తారు బ్రహ్మకి, బ్రహ్మ నారద్కి, నారద్ ఇంకా అలా డిసిప్లిక్ సక్సెషన్లో వెళ్ళిపోతుంది. అండ్ అది ఎవరి వరకు వచ్చింది, సందీపని ముని. మళ్ళీ సందీపని ముని ఏం చేశారు, భగవంతుడికి ఆ జ్ఞానం ఇచ్చారు. సో ఇలా నారద్ ముని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, భగవంతుడికి ఎవరు నేర్పిస్తారు, కానీ భగవంతుడు ఇలా వెళ్ళడం వల్ల ఆయన మనకి నేర్పించడానికి, నేను గురుని స్వీకరించాను, అలానే అందరూ ఆధ్యాత్మిక జీవితంలో అయినా భౌతిక ప్రపంచంలో కూడా మనకి జ్ఞానం అనేది కావాలంటే గురువు అనేది ఉండాలి. సో ఇలా భగవంతుడు ఎంత తొందరగా 64 కళలు నేర్చుకున్నారనమాట. అండ్ చైతన్య చరితామృతంలో కూడా ఒక కథ వస్తుంది, అక్కడ కేశవ కాశ్మీరీ చైతన్య మహాప్రభుతో వాదిస్తున్నప్పటికీ తను ఎంత గొప్ప పండితుడంటే, ఒక్క నిమిషంలో గంగా తటం దగ్గర నిలబడి ఉంటే ఎంత స్పీడ్లోని గంగాదేవి మీద ఒక 100 పద్యాలు పోయమ్స్ 100 స్టాన్జా పోయము ఫటాఫట్గా అతను రచించేస్తాడు, అంటే పేపర్ పెన్ ఏం కాదు, ఇలా నిలబడి మాట్లాడతాడనమాట. అండ్ తర్వాత చైతన్య మహాప్రభుకి ఛాలెంజ్ చేస్తాడు, నువ్వు దీన్ని డిఫీట్ చేయగలుగుతావా, దీంట్లో ఉన్న లోపాల గురించి ఏమైనా చెప్పగలుగుతావా. సో అప్పుడు చైతన్య మహాప్రభు, ఆయన కూడా ఏం పేపర్లు రాయలేదు, రికార్డర్లు రికార్డ్ చేయలేదు, ఆయన ఏదైతే 100 పద్యాలు చెప్పారు చైతన్య మహాప్రభు ఇలానే వినారు. అండ్ తర్వాత ఆ 100 పద్యాల గురించి ఆయన ఒక గుణ అంటే పొగిడారు, ఎంత బాగా రచించారు మీరు, దీంట్లో ఈ మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఇలా ఉంది, ఇలా చెప్పారు. అండ్ తర్వాత దానిలో దోషాలు చూపించారు, ఎక్కడెక్కడ మీరు తప్పు చేశారు, ఎక్కడెక్కడ మీరు రాంగ్ చెప్పారని. సో ఆయన ఆశ్చర్యపోయారు. సో ఆ రోజు రాత్రి కేశవ కాశ్మీరీ సరస్వతి దేవిని ప్రార్థిస్తున్నారు, అమ్మా మీరు ఎప్పుడు నన్ను కాపాడేవారు, ఎంతో మందితో నేను ఇలా శాస్త్రవాదన చేశాను, ఎంతో మందితో నేను ఇలాంటి కాంపిటీషన్ పెట్టుకున్నాను, ఎప్పుడు నేనే గెలుస్తాను, మీ యొక్క ఆశీర్వాదం నా మీద ఎప్పుడు ఉంటుంది, ఈసారి ఎందుకు మీరు నన్ను సాయం చేయలేదు, చిన్న అబ్బాయి నా ముందు అసలు తన వయసు ఏమీ కాదు, కానీ ఎలా మాట్లాడాడు. సో అప్పుడు సరస్వతి దేవి ప్రసన్నమై చెప్తున్నారనమాట, నువ్వు ఎవరితో కాంపిటీషన్ పెట్టినా నేను నీకు సాయం చేస్తాను, కానీ ఆయన నా స్వామి, ఆయనతోనే నువ్వు కాంపిటీషన్ పెడితే నేను నీకు ఎలా సాయం చేయగలుగుతాను. సో అప్పుడు కేశవ కాశ్మీరి ఆశ్చర్యపోతారు, అవునా ఆయనే దేవాది దేవుడా అని. మరుసటి రోజు కేశవ కాశ్మీరి వెళ్ళి ఆయన్ని కాలు మీద పడిపోతాడనమాట. సో ఇలా భగవంతుడు ఏ రూపంలో అవతరించినా ఆయన ఒక ఈ గుణము బయటికి వచ్చేస్తుంది, సుపండిత, ఆయనకి చాలా ఎక్కువ జ్ఞానం, చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ గుణంకి వెళ్ళిపోదాము, బుద్ధిమాన్, హైలీ ఇంటెలిజెంట్ అంటే ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆ పరిస్థితికి ఎలా అనుకూలంగా మారాలి, ఎంత స్పీడ్గా పని చేసేయాలి, ఎవరిని ఏది ఇబ్బంది పెట్టకుండా కూడా ఆ పనిలు ఎలా సాధించాలి. సో చాలా బుద్ధిమాన్, ఆయన చాలా ఇంటెలిజెంట్. మనము శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో చదివితే ఒక కథ వస్తుంది, ఎలా జరాసన్ ఎప్పుడైతే కృష్ణుడు కంసని చంపేసి మథురాలో ఉగ్రసేన్ తాలూకా రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, అప్పుడు జరాసంద్ రెగ్యులర్గా దాడి చేస్తున్నాడు. దాడి చేసినప్పటికైనా సి ఎంత ఇంటెలిజెంటు, కృష్ణుడు కావాలంటే జరాసంద్కి చంపేయచ్చు, కానీ ప్రతిసారి ఆయన ఏం చేస్తున్నారు, జరాసంద్తో పాటు వచ్చిన వారియర్స్ వాళ్ళందరినీ చంపేస్తున్నారు, జరాసంద్ని మాత్రం వదిలేస్తున్నారు. సో ఎవరైనా అనుకోవచ్చు, ఒక్కసారి చంపేస్తే అయిపోయేది కదా, 17 సార్లు జరాసంద్ వచ్చాడు, 17 టైమ్స్ అటాక్ చేశాడు, ఒకేసారి చంపేస్తే అయిపోయింది, దీంట్లో బుద్ధిమంతా ఏంటి అని. కానీ ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే, ఎప్పుడైతే జరాసంధి వదిలేస్తున్నారో, తను పృథ్వీలో ఏ మూలలో ఉన్న రాక్షసులు చెడు వాళ్ళు అందరినీ వెతుకుని వెతుకుని తీసుకువస్తున్నాడు. రండి రండి, నాకు సాయం చేస్తారా, మనం వెళ్ళి కృష్ణుడి మీద దాడి చేద్దాం. సో ఏ మూలలో ఉన్న అందరినీ లాగి తీసుకువస్తున్నాడు. సో అలా ఏమైందంటే, కృష్ణుడు ఏమి చేసే అవసరం లేదు, ఆయన ఓన్లీ మథురాలో ఉండాలి, తను అందరినీ వెతుకుని వెతుకుని తీసుకువస్తున్నాడు. ఈసారి కూడా మళ్ళీ జరాసన్ని వదిలేస్తున్నారు. అలా 17 సార్లు 17 టైమ్స్. సో మోదీ కూడా కృష్ణుడిని కాపీ చేస్తున్నాడు. ఎవరైతే బ్లాక్ మనీ ఉంచారు వాళ్ళ దగ్గర వెళ్ళి వెళ్ళి ఎందుకు, ఆ నోట్సే పోయాయనుకో, ఎవరి దగ్గర బ్లాక్ మనీ ఉంది వాళ్ళే వస్తున్నారు ఇప్పుడు ఏం చేద్దాం ఈ డబ్బులని. సో ఈ అంత ఇంటెలిజెన్స్, ఏ ట్రిక్ అయినా ఏ టాక్టిక్ అయినా అసలు సుప్రీం గాడ్ నుంచే వస్తుందన్నమాట. సో ఆయన కూడా అలానే చేశారు. కానీ 18th టైం జరాసంధ్ కొంచెం స్ట్రాటజీ మార్చాడు. తను ఏం చేశాడంటే, ఈసారి తను కూడా అటాక్ చేస్తున్నాడు వన్ సైడ్ నుంచి, ఇంకొక సైడ్ నుంచి కాళీవాన్ అనే ఒక రాజాని పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ కాళీవాన్ రాజాలో ప్రాబ్లం ఏంటంటే, హీస్ అన్ అన్టచబుల్, అంటే తనకు మనం అంటకూడదు అనమాట, అంటారు కదా అన్టచబుల్ అంట, అంటే అతను ఎలాంటి కులానికి చేరి ఉన్నాడంటే, తన్ని మీరు ఒకవేళ ముట్టుకున్నారనుకోండి మీరు ఓడిపోయినట్లే, ఎందుకంటే తర్వాత మీరు కూడా మీ కులం నుంచి బయటికి వెళ్ళిపోవడమే, ఇంకా ఎవరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. సో జరాసన్ అనుకున్నాడు, ఇది చాలా బాగుంది, ఈ సైడ్ వస్తే నాతో ఫైటింగ్, ఆ సైడ్ ఒకవేళ కాళీవాన్ ముట్టుకుంటే ఇంకా అయిపోయింది, అన్టచబుల్, తన్ని అసలు ఎవరు ముట్టుకోకూడదు. అండ్ ముట్టుకోకుండా ఎలా చంపుతారు చూద్దాం, ఎందుకంటే మొత్తం మీద యుద్ధంలో ఎలా జరుగుతుంది, వీళ్ళు బాణం వేస్తారు వాళ్ళు బాణం వేస్తారు, సో బాణం అంతా అయిపోయిన తర్వాత గదాయుద్ధ, గదాయుద్ధ తర్వాత మల్ల యుద్ధ, ఫిజికల్గా ఫైటింగ్ చేస్తారు, చివరికి చంపబడతారు. సో ఇప్పుడు ఇతను అనుకున్నాడు, ఇది బాగుంది, ఇప్పుడు ఏం చేద్దాం చూద్దాం. సో జరాసన్ రెడీగా ఉన్నాడు, ఆయన కాళీవన్ కూడా రెడీగా ఉన్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, చాలా మంచి యుక్తి చేశాడు. ఎప్పుడైతే కాళీవన్ దగ్గరికి వస్తున్నాడు కృష్ణుడిని ముట్టుకోవడానికి, కృష్ణుడు ఏం చేశాడు, వాకింగ్ చేయడం మొదలుపెట్టారు. ఫాస్ట్ ఫాస్ట్గా వాకింగ్ చేసేసి వెళ్ళిపోతున్నారు. సో కాళీవన్ ఆలోచిస్తున్నాడు, తిను చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, అందరు తన గురించి ఎంత ప్రేస్ చేస్తున్నారు, ఇతనేంటి పారిపోతున్నాడు ఏంటి, అసలు ఉంటే కదా ఫైటింగ్ చేద్దాం, ఆగు ఆగు అని కాళీవన్ నరుస్తున్నాడు. కృష్ణుడు ఇంకా మాట వినట్లేదు, స్పీడ్గా వాకింగ్ చేసి వెళ్ళిపోతున్నారు. సో కాళీవన్ దగ్గర కూడా ఏం చాయిస్ లేదు, తను కూడా వెనక వెళ్ళిపోతున్నాడు. మొత్తం మీద భగవంతుడు ఎక్కడి వరకు వెళ్ళిపోయారు, ఒక గుఫలో ఎక్కడైతే ముచ్చుకుండ రాజు పడుకొని ఉన్నారో భగవంతుడు అక్కడి వరకు వెళ్ళిపోయారు. అని ముచ్చుకుండ రాజు ఒక కథ ఎలా ఉందంటే, ఈ ముచ్చుకుండ రాజు చాలా గొప్ప రాజు. ఎలాంటి రాజు అంటే, తన దేవతలకి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా తనకి సాయం అడుగుతారు. సో ఈ దేవతలందరికీ దానవాళ్ళతో యుద్ధం అయినప్పుడు ఈ ముచ్చుకుండ రాజు సాయం చేశారు. అండ్ ఈ యుద్ధం పూర్తి అవ్వకముందే ఎప్పుడైతే కార్తికేయ సేనాపతిగా వచ్చేసాడు దేవతలకి, ఇంద్రుడు అన్నారు, ముచ్చుకున్న రాజా ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకోవచ్చు, మాకు మా సేనాపతి దొరికాడు. సో ముచ్చుకున్న రాజాకి అన్నారు, మీరు మాకు ఇంత సాయం చేశారు కదా, నేను మీకేం ఇవ్వచ్చు. సో ముచ్చుకున్న రాజా అన్నారు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకేం కావాలి, కాకపోతే నేను చాలా కష్టపడాను, నేను నిద్రపోతాను ప్రశాంతంగా, నాకెవరు డిస్టర్బ్ చేయవద్దు, నాకు ఒకటే వరం ఇవ్వండి, నేను నిద్రపోయినప్పుడు ఎవరైతే నన్ను లేపారు లేదంటే నన్ను డిస్టర్బ్ చేశారు అనుకోండి, వెంటనే వాళ్ళు కాలిపోతారు. ఓకే అన్నారు. సో గుఫ ఎంచుకున్నారు, అక్కడ వెళ్ళి తను చక్కగా పడుకున్నారు. ఎప్పుడైతే కాళీవాన్ ఈ కృష్ణుడు వెనక నడుస్తున్నారు, కృష్ణుడు ఆ గుఫ లోపలికి వెళ్ళిపోయారు, ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. అండ్ కాళీవాన్ ఆ గుఫ లోపలికి వెళ్ళినప్పుడు ఏం చూశాడు, ముచ్చుకున్న రాజా అక్కడ పడుకొనే ఉన్నారు. అప్పుడు కాళీవాన్ ఆలోచిస్తున్నారు, ఇదేంటి ఇతను ఇలా ఉన్నాడు, నన్ను ఇలా పరిగెత్తిపెట్టి ఇక్కడ వచ్చి పడుకున్నాడా. సో అప్పుడు వెంటనే ఇలా వేసాడనమాట, ఏం పడుకున్నావు నాతో యుద్ధం చేయని. ఎప్పుడైతే ముట్టుకున్నాడు, ముచ్చుకున్న రాజాకి మెలకువ వచ్చింది, తనకి కోపం వచ్చేసింది, ఇదేంటి నన్ను ఎవరు డిస్టర్బ్ చేశారు. సో ఎప్పుడైతే ముచ్చుకున్న రాజా లేశారు, ఆయన ఒక కళ్ళు నుంచి వచ్చిన అగ్గితోని కాళీవాన్ కాలిపోయాడు. సో ఇక్కడ భగవంతుడు ఎంత తెలివైన ఇచ్చేశారు, ఆయన ఏం చేయడం కూడా అవసరం లేదు, అవతల మనిషి చంపబడారు. సో అందుగురించి ఇక్కడ అంటున్నారు, భగవంతుడు బుద్ధిమాన్. భగవంతుడు తాలూకా బుద్ధి గురించి మనము ఎగ్జాంపుల్స్ ఇస్తే ఈరోజు క్లాస్ అంతా అలానే అయిపోతుంది. ఎన్ని ప్లానింగ్లు మన అర్జున్ తాలూకా ఒక జీవితంలో చూస్తే కూడా భగవంతుడు ఎన్ని ప్లానింగ్ చేశారు. ఎప్పుడైతే ఈ పాండవాలు వనవాసంలో ఉన్నప్పుడు భగవంతుడే వెళ్ళి అర్జున్కి చెప్తారనమాట, నువ్వు పై లోకానికి వెళ్ళొచ్చు కదా, స్వర్గలోకానికి, పైన ఎన్నో లోకాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి శస్త్రాలు అస్త్ర శస్త్రాలు సంపాదించవచ్చు కదా, తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా యుద్ధం అవుతే అప్పుడు నీకు అవసరం కదా అని. సరే అని అర్జున్ వెళ్తాడు. అని అక్కడ కూడా భగవంతుడు ఎలాంటి పరిస్థితి ఏర్పాటు చేస్తారు, అక్కడ ఊర్వశికి అర్జున్ అవమానించడం, ఊర్వశి అర్జున్ని శ్రపించడం, నువ్వు ఒక నపంసకుడుగా ఉండాలి అండ్ తర్వాత ఆ శ్రాపాన్ని ఇంద్రుడు తగ్గించేస్తారు ఊర్వశిని రిక్వెస్ట్ చేసి, ఓన్లీ సంవత్సరం అంటారు. సో అప్పుడేమవుతుంది, అజ్ఞాతవాసులో ఉన్న సంవత్సరము అర్జును నపుంసకుడుగా ఉంటాడు అండ్ అందుగురించి వాళ్ళు రాయగలరు. బికాస్ ఈ పాండవాస్ దే వర్ సో స్మార్ట్, అంటే వాళ్ళు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయంటే ఆ క్వాలిటీస్ని ఎవరు కవర్ చేయలేరు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇప్పుడు ఈ హాలోజన్ లైట్ మీద మనం ఎన్ని పేపర్స్ పెట్టినా కూడా లైట్ అయితే బయటికి వస్తుంది, ఎవరు దాన్ని హైట్ చేయలేరు. అలానే ఈ పాండవాళ్ళు ఎన్ని గుణాలు ఉన్నాయంటే ఆయన ఏ వేషధార వేసినా ఏ వేషభూష వేసినా అందరు పోల్చుకుంటారు, ఆహా ఇతను అర్జున్, ఆహా ఇతను భీముడు. కానీ ఎప్పుడైతే నపంసకుడుగా ఉన్నాడు ఎవరు ఊహించలేరు అర్జున్ నపంసకుడుగా ఉంటాడని. సో హౌ కృష్ణ ప్లాన్స్ ఎ డివోటీస్ లైఫ్, రైట్? సమ్టైమ్స్ ఎ డివోటీ మే థింక్, ఒక్కొక్కసారి ఆ డివోటీ ఆలోచించవచ్చు, ఇదేంటి నాతో ఇలా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ ఆలోచించవచ్చు, ఇదేంటి నేను పైకి వచ్చాను ఏదో అస్త్రశస్త్రాలు తీసుకుంటాను కానీ ఇదేంటి నాకు ఇంత పెద్ద శ్రాపం అనేది నాకు శపించారని. కానీ ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణాస్ ప్లాన్. సో మనం స్పెషలీ పాండవాస్ ఒక లైఫ్ చూస్తే ఎవ్రీ మూమెంట్ కృష్ణ వాళ్ళ లైఫ్ని ప్లాన్ చేశారు. అర్జున్ ఏ రాణిలతో పెళ్లి చేసుకున్నాడు, భీమ్ ఏ రాణిలతో పెళ్లి చేసుకున్నారు, ఆ రాణిలతో పుట్టిన పిల్లలు ఎలా ఈ మహాభారత ఒక యుద్ధంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. వీళ్ళందరి కథలు మనం చెప్తే ఈరోజు మహాభారత క్లాస్ అయిపోతుంది, కానీ ఎలా పదే పదే భగవంతుడు అర్జున్ని పాండవాల్ని కాపాడడానికి ఎంత చక్కని ప్లానింగ్ చేసుకున్నారు. తర్వాత గుణానికి వెళ్ళిపోదాము. అండ్ ప్రతిభావిత, ప్రతిభావిత అంటే జీనియస్. సో రూపగోస్వామి దీనికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఎవరైతే ప్రతిసారి కొత్త కొత్త ఆర్గ్యుమెంట్స్, కొత్త కొత్త అంటే ఆయనతో ఎవరు వాదించలేరు, చాలా జీనియస్ అనమాట. అంటే ఇప్పుడు కొందరు ఉంటారని చూసుకోండి, మనం ఏ చెప్పినా దానికి వెంటనే ఆన్సర్ ఇవ్వగలుగుతారు, వాళ్ళని జీనియస్ అంటారనమాట, వెంటనే దానికి ఆన్సర్ ఇస్తారనమాట. కానీ కృష్ణుడికైనా ఈ గుణము రాధారాణిలో ఎక్కువ ఉంది. ఎప్పుడు కృష్ణుడు అందరితో గెలుస్తారు కానీ రాధారాణి దగ్గర ఓడిపోతారు, ఎప్పుడు రాధారాణితో ఆయన ఏ కాన్వర్జేషన్లో అయినా ఏ వాదన ఉన్నప్పటికైనా ఆయన ఆర్గ్యుమెంట్లో ఆయన ఎప్పుడు సక్సెస్ఫుల్ అవ్వరు. ఈ యొక్క గుణాల్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రూపగోస్వామి చాలా మంచిగా చెప్పారు, ఇది బృందావన్ మహిమామితంలో ఉంది. ఎలా కృష్ణుడు ఒకసారి రాధారాణి దగ్గరికి వెళ్తారు, అక్కడ తలుపు కొడతారనమాట. సో అప్పుడు రాధారాణి అడుగుతారు ఎవరు వచ్చారు. సో కృష్ణుడు అంటారు నేనే మాధవ. సో రాధారాణి అంటారు మాధవ, మాధవ అంటే ఒక ఋతుని, ఋతు వచ్చిందేంటి నా తలుపు కొట్టిందని. అప్పుడు కృష్ణుడు అంటారు ఆహా ఋతు కాదు నేను, అంటే ఎవరైతే చక్ర ధరిస్తారు సుదర్శన చక్ర నేను అదే చక్రధారి అని. సో రాధారాణి అంటారు చక్రధారి, చక్రతో ఓహో కుమ్మరియా, కుమ్మరియే కదా చక్ర మీద మట్టి కుండలు తయారు చేస్తారు, కుమ్మరికి ఏంటి పని నా ఇంటి తలుపు కొట్టడానికి. అప్పుడు కృష్ణుడు అంటారు హా అలా కాదు నేను ఎవరంటే ఎవరైతే ఈ మొత్తం ప్రపంచాన్ని ధరిస్తారు. సో అప్పుడు రాధారాణి అంటారు ఓహో మొత్తం ప్రపంచాన్ని ఎవరు ధరిస్తారు, ఓహో అనంత శేష, ఓహో పాము నీకేంటి పని ఇక్కడ నువ్వు ఎందుకు తలుపు కొట్టావు అని. నేను పాము కాదు, ఎవరైతే పామునే చంపుతారు అది నేనంటే. అప్పుడు రాధారాణి అంటారు ఓహో గరుడ పక్షియా నీకేం పని నా తలుపు కొడుతున్నావు అని రాధారాణి అడుగుతారు. కృష్ణుడు అంటారు గరుడ పక్షి కాదు నేను హరిని. సో అప్పుడు రాధారాణి అంటారు హా సంస్కృతిలో హరి అంటే కోతి అనమాట, కోతియా నీకేం పని నా ఇంటి తలుపు కొడుతున్నావు, కోతిలు ఇక్కడ ఏం పని లేదని. అప్పుడు మొత్తం మీద కృష్ణుడు అంటారు రాధే తలుపు తీ అంటే. అప్పుడు రాధారాణి అడుగుతారనమాట అయితే ఓడిపోయావా, ఓడిపోయానా తలుపు తీ అంటారనమాట. సో అలా కృష్ణుడు ఎంత గొప్పగా మాట్లాడినప్పటికైనా రాధారాణి దగ్గర ఆయన ఓడిపోతారు. సో ఇది కృష్ణుడి తలకు ఒక క్వాలిటీ అనమాట, ఆయన హీ కెన్ గివ్ అ గుడ్ ఆర్గ్యుమెంట్, మంచిగా అంటే చెప్పిన వెంటనే దానికి సమాధానం చెప్తారు. అండ్ ఈ యొక్క గుణము భగవంతుడు ఆయన భక్తులకి కూడా ఇస్తారు. మనకి ప్రభుపాద్ ఒక లీలామృతంలో వస్తుంది, ఎలా శిల ప్రభుపాద్ బాంబేలో ఉన్నప్పుడు ఒక యువకుడు, కాలేజీలో చదువుతున్న యువకుడు శిల ప్రభుపాద్తో చాలా ఇన్స్పైర్ అయిపోయి ఆయన ఒక జీవితాన్ని శిల ప్రభుపాద్కి అంకితం చేద్దామని గుడిలో బ్రహ్మచారిగా జాయిన్ అయిపోయాడు. సో అలా ఆయన జాయిన్ అయినప్పటికీ వాళ్ళ నాన్నగారు వచ్చారనమాట శిల ప్రభుపాద్తో మాట్లాడడానికి, కానీ భక్తులు అలౌ చేయలేదు, ప్రభుపాద్తో మీటింగ్ పాసిబుల్ లేదు, మీకేం కావాలి. సో అప్పుడు ఆయన మంచిగానే చెప్పారు, చూడండి మా అబ్బాయి చాలా యంగ్ ఏజ్లో ఉన్నాడు, తనకి ఇప్పుడు ఈ ఏజ్ కాదు ఇలా సాధులాగా అయిపోవడము, గుడిలో ఆశ్రమంలో ఉండడము, తనకి ఇది ఏజ్ కాదు, మీరు దయచేసి మా అబ్బాయిని పంపించేయండి అని తను కన్విన్స్ చేస్తున్నాను అనమాట. ఈ ఏజ్లో చేయడం ఏంటండి, ఇప్పుడు నా ఏజ్ చూడండి, నేను రిటైర్ అయిపోయాను అది వేరే విషయం, కానీ తను మాత్రం చాలా యంగ్గా ఉన్నాడు. సో అప్పుడు భక్తులు వెంటనే అన్నారనమాట, అయితే సరే మీ అబ్బాయిని మీరు తీసుకెళ్ళిపోండి, మీరు జాయిన్ అయిపోండి, మీరు వచ్చేయండి, మీకు వయసు అయింది కదా అని. సో అప్పుడు తను వెంటనే అంటాడు, రేపు వస్తానండి, మా భార్యకు అడిగేసి వస్తానండి. నేను మరుసటి రోజు వచ్చి తను చెప్తారనమాట, పర్వాలేదండి మా అబ్బాయినే ఉంచండి, నేను రాలేనండి. సో భక్తులు ఒక ఆర్గ్యుమెంట్. నాకు గుర్తుంది మన పాండురంగపురంలో సెంటర్ ఉన్నప్పుడు నేను ఒక సండే స్కూల్ని నడిపించాను. అప్పుడు చిన్న పిల్లలు సండే రోజు వచ్చేవారు. సో ఒకరోజు నేను పిల్లలందరికీ ఇన్స్పైర్ చేశాను, రెండైతే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాము, మీరు చిన్న పిల్లలు కదా, మీరు ఎవరికైనా వెళ్ళి బుజ్జిబుజ్జిగా గీతా తీసుకోండి అంటే అందరు చాలా ఇంప్రెస్ అయ్యి తీసుకుంటారు, మీరు అందరు వెళ్ళండి ప్రచారం చేయండి అంటే వాళ్ళు వెళ్ళారు. పాండురంగపురంలో ఉన్న అపార్ట్మెంట్స్ అన్నీ బెల్ కొట్టేసి ఇస్తున్నారనమాట. సో ఎవరు ఒకరు వాదించారు, ఎవరు పంపించారు మీకు ఇలా చిన్న వయసు మీద, ఇది మీ వయసా గీతా డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఎవరు ఇలా నేర్పించారు, ఎవరు మీకు పంపించారు అని చాలా కోపం అయిపోతున్నారు. సో ఏంటి అంకుల్ దీంట్లో ప్రాబ్లం ఏంటి, గీతా తీసుకోండి, భగవంతుడు రాసిన భగవంతుడు మాట్లాడిన గీతా తీసుకోవచ్చు కదా అంటే, గీతాలో ప్రాబ్లం కాదు, ఇది మీ ఏజ్ కాదు ఇలాంటి చేయడానికి అంటే. అప్పుడు మా ఒక స్టూడెంట్ చెప్పాడనమాట, సరే నా ఏజ్ కాదు కానీ మీ ఏజ్ ఉంది కదా, మీరు చేసుకోవచ్చు కదా, అప్పుడు మేము చదువుకుంటాము, మీరు చెయ్యట్లేదని మేం చేస్తున్నామంటే. అప్పుడు ఆయన వెంటనే షాక్ అయిపోయారు, ఎవరు మీకు ఇలా నేర్పిస్తున్నారు, అసలు ఏ టెంపుల్ అది అని అడిగారనమాట. సో చిన్నపిల్లలు మనం ఏం చెప్పలేదు, కానీ వాళ్ళు ఉన్న ఒక భావన, సరే మా ఏజ్ కాదు మేము చిన్నవాళ్ళు కానీ మీరేనా చేసుకోవచ్చు కదా, మీరు ఇవ్వండి ప్రచారం చేయండి, కానీ గీత గురించి అందరికీ చెప్పండి. సో డివోటీస్ కూడా చాలా చక్కగా జవాబు ఇవ్వగలుగుతారు. మన మాయాపూర్లో ఒకసారి బుక్ డిస్ట్రిబ్యూషన్ సెమినార్ అవుతూ ఉంటే ఒక భక్తుడు తన స్వానుభవాలు చెప్తున్నాడు. సో అప్పుడు తను చెప్పాడు, ఎలా నేను బాంబేలో లోకల్ ట్రైన్స్లో అందరికీ భగవద్గీత తీసుకోండి, భగవద్గీత తీసుకోండి అని చెప్తూ ఉంటే ఎవరో ఒకడు నాతో వాదించాడనమాట, భగవంతుడు కురుక్షేత్రంలో భగవద్గీత ఫ్రీగా చెప్పారు, ఉచితంగా, మీరెందుకు డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు, మాకు ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని. సో అప్పుడు ఆ భక్తుడు అన్నాడనమాట, నేను వెంటనే చెప్పాను, ఆయన కురుక్షేత్రంలో మాట్లాడారు, నేను మీకు బాంబేలో ఇస్తున్నాను, కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇవ్వాలి కదా, మీరు కురుక్షేత్రం నుంచి బాంబేకి మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇవ్వాలి, దానికి అడుగుతున్నారు, నాకు భగవద్గీత కోసం డబ్బులు కాదు అని. సో ఈ యొక్క క్వాలిటీ, భగవంతుడు భక్తుల్ని ప్రసాదిస్తారు ప్రచారం చేయడానికి, అంటే దాని అర్థము మనం ఎరోగెంట్గా ఎవరికో ఓడించేయాలి లేదంటే మన గ్రేట్నెస్ మన జ్ఞానం చూపించడం కాదు, కానీ దీని అర్థం ఏంటంటే ఎవరైనా అభక్తులు మన్ని స్పిరిచువల్ ఆర్గ్యుమెంట్లు ఓడించకూడదు, మనం కూడా మాట్లాడగలాలి, మనం కూడా మన ఒక కేసుని ప్రజెంట్ చేయగలాలి. సో ఇది భగవంతుడిలో ఉన్న ఒక మంచి గుణము. నెక్స్ట్ క్వాలిటీ విదగ్ధ ఆర్టిస్టిక్. ఆర్టిస్టిక్ అంటే భగవంతుడు చక్కని ఆలాపన చేస్తారు, లేదంటే తెలుగులో ఏమంటారు అంటే హీ వాజ్ ఎ వెరీ గుడ్ పెయింటర్. ఎలాంటి పెయింటింగ్ అంటే ఉట్టి పేపర్ మీద పెయింటింగ్ కాదు, ఇప్పుడు మేకప్ చేస్తారు. సో మేకప్లో ఇప్పుడు మనం మన భాషలో చెప్పాలంటే టాటూస్ గీస్తారు. సో అలా ఆ రోజుల్లో కూడా కృష్ణుడు రాధారాణికి ఏదో టాటూ పెట్టడము, లేదంటే ఆయన ఆవిడని డెకోరేట్ చేయడము, అండ్ టు సే ఇట్ ఇన్ ఇంగ్లీష్ హీ వాజ్ వెరీ స్టైలిష్, చెప్పాలంటే ద రైట్ వర్డ్ ఇస్ స్టైలిష్ గాడ్, పర్ఫెక్ట్ ఫ్యాషన్ అంటే ఎలా చెయ్యాలి ఎలా ఉండాలి. ఆయన ఒక తల యూనో ద టర్బన్ తలపాక ఎలా ఉండాలి, మీరు చూడండి మన రాధా దామోదర్ కూడా చాలా స్టైలిష్గా ఉంటారు, ఒకసారి ఇలా ఉంటుంది అయితే ఒకసారి అలా ఉంటుంది, ఒకసారి మోతీమాల ఉంటుంది, ఒకసారి ఇక్కడ నుంచి ఇది పడిపోతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా చూడండి, ఈరోజు ఏం బాగాలేదని అనిపించదు, రోజు కొత్త కొత్తగా అనిపిస్తారని ఆయనకి ఎలా కావాలి పూజారి చేత చేపిస్తారు. పూజారికే అర్థం అవ్వదు, ఒకసారి ఇలా చేపిస్తారని ఆయనకి ఇష్టం లేదనుకోండి అది పడిపోతుంది. మీ అందరికీ గుర్తుంది ఒక కథ చెప్పాను, జగన్నాథ్ పురిలో జగన్నాథ్ స్వామికి డెకరేట్ చేస్తూ ఉంటే మాల పెట్టారనమాట జగన్నాథ్ మీద, మాల పడిపోయింది, ఇంకోసారి పెట్టారు పడిపోయింది, ఇంకోసారి పెట్టారు పడిపోయింది. ఇప్పుడు మొత్తం మీద జగన్నాథ్ విగ్రహం నుంచి వాయిస్ వచ్చింది, నీకు ఎన్నిసారి చెప్పాలి నాకు ఆ మాల వద్దని అని భగవంతుడు చెప్తున్నారు. ఎన్నిసార్లు చెప్పు, దాని అర్థం ఏంటంటే ఆయన శృంగారం చేపిస్తారు. ఏదో మనం అనుకోవచ్చు ఈ పూజారి బాగా చేస్తున్నారు ఆ పూజారి బాగా చేస్తున్నారు, అలా కాదు, ఆయనే చేపిస్తారు ఆయనకి ఎలా కావాలి. అందుగురించి మీరు గమనించండి, దర్శనహారతి టైంకి మనం ఏం చేస్తాం చూసారా, ఓ మిర్రర్ పెడతాం చూసారా, ఆ మిర్రర్ ఇలా ఇలా అద్దం అద్దం తీసుకుని ఆయన చూపిస్తాం బాగుందండి అని. ఆయన మొత్తం అంతా తర్వాత పర్ఫ్యూమ్ పెడతాం లాస్ట్లో, అన్నీ అయిపోయిందంటే కొంచెం పర్ఫ్యూమ్ అండ్ అలా అద్దంలో చూపిస్తారు మీకు నచ్చిందా ఈరోజు అని. వృందావన్లో కూడా మీరు రాధారాణిని చూస్తే ప్రతిసారి మంగళహారతి టైంకి ఆవిడ చేతి నుంచో లేదంటే తల నుంచో ఏదో ఒక పువ్వు పడిపోతుంది అన్నమాట. సో భక్తులు సరిగ్గా గమనిస్తే ప్రతి మంగళహారతికి అయినా ఈ ప్రాసెస్ అన్నమాట, ఆవిడ ఏదో ఒక యాజ్ ఏ బ్లెస్సింగ్స్ పడేస్తుంది అన్నమాట. కొందరు వైష్ణవ భక్తులు అంటారు ఆ విభావరిశేష పాట పాడినప్పటికీ రాధారాణి చాలా భావంలో ఉంటారు, సో ఆ భావంలో ఆవిడ కదులుతారు, అందుగురించి ఏదో ఒకటి పడిపోతుంది అన్నమాట. సో ఇలా భగవంతుడు శృంగారం చేపిస్తారు అండ్ శృంగారం చేయడం భగవంతుడికి చాలా మంచిగా వచ్చు. వృందావన్లో ఒక ప్లేస్ ఉంది కదా మనం వెళ్తూ ఉంటాము, శృంగార వట్, శృంగార వట్ అని ఒక ప్రదేశం ఉంది వృందావన్లో. ఎక్కడ ఇది వట అంటే చెట్టు, బానియన్, బానియన్ అంటే మరి కదా, మరి చెట్టు, మరి చెట్టు ఉంది వృందావన్లో. ఆ మరి చెట్టు కింద భగవంతుడు రాధారానికి జడ వేసేవారు, అంటే ఓన్లీ మేకప్ే కాదు అన్ని, హెయిర్ స్టైల్ ఎక్స్పర్ట్ కూడా ఆయన, ఆల్ ఆల్ ఎక్స్పర్ట్ అనమాట, మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అండ్ అన్ని ఎలా ఉండాలి, కరెక్ట్గా హెయిర్ ఎలా రావాలి, అన్నిట్లో ఆయన బాగా ఎక్స్పర్ట్గా ఉండేవారు. సో ఇది ఒక్కటి భగవంతుడిలో ఉన్న గుణము. కాకపోతే ఒకటి, భగవంతుడు ఆయన ఓన్ సెల్ఫ్ని ఎంత డెకరేట్ చేసినా, ఎన్ని ఆర్నమెంట్స్ పెట్టినా, రాధారానికి ఎన్ని ఆర్నమెంట్స్ పెట్టినా, ఆ ఒక ఆర్నమెంట్స్తో ఆయన ఆయన ఒక బ్యూటీ పెరిగింది అనేది కాదు, ఆయన మీద ఆర్నమెంట్స్ ఉన్నాయని ఆ ఆర్నమెంట్స్ తాలూకా బ్యూటీ పెరుగుతుంది. ఆయన ఎప్పుడు అందంగానే ఉంటారు కానీ ఏ ఆభరణాలు ఆయన ఒక రూపాన్ని ఆయన ఒక శరీరాన్ని తాకింది ఆ ఆర్నమెంట్స్ తాలూకా అందము పెరుగుతుంది అనమాట, ఆర్నమెంట్స్ చాలా అందంగా కనిపిస్తాయన్నమాట. సో హీ వాజ్ వెరీ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ డెకరేటింగ్ రాధారాణి అండ్ హిమ్సెల్ఫ్. నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదాము, చతురా, క్లెవర్, క్లెవర్ చాలా. సి చతుర్ అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇదంతా ఏదో సినానిమ్స్ లాగే ఉన్నాయి, ఇంటెలిజెంట్, పండిత, జీనియస్ అన్నీ ఒకటే కాదా మాతాజీ, అందుగురించి రూపగోస్వామి అన్నీ విడితీశారు, అన్నీ ఒకటే కాదు, అన్నిటూ వేరే వేరేగా ఉన్నాయి. ఆయన అన్నారు చతుర్ అంటే ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేయగలుగుతారు, మన భాషలో చెప్పాలంటే కార్పొరేట్ భాషలో మల్టీ టాస్కింగ్ అంటే ఒకేసారి ఎన్నెన్నో చేసేయగలుగుతారు. మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో మల్టీ టాస్కింగ్ చేసిన వాళ్ళకి చాలా ఇష్టపడతాం. ఇప్పుడు ఎవరైనా నేను ఓన్లీ హౌస్ వైఫ్ అంటే ఓన్లీ హౌస్ వైఫా అని అడుగుతాం, నేను హౌస్ కూడా చేస్తానండి, నేను ఆఫీస్ కూడా వెళ్తానండి, నేను ఇది కూడా గ్రేట్ అని అనుకుంటాం. అందుకని ఈ భౌతిక ప్రపంచంలో చాలా వాల్యూ ఇస్తారు, మా ప్రే సో మెనీ వర్క్స్ అట్ వన్ టైం. అలానే కృష్ణ కూడా మల్టీ టాస్కింగ్, ఒకేసారి ఎన్నెన్నో పనులు చేసేస్తారు, అందరూ ఆశ్చర్యపోతారు. మనం ఏదైనా ఒక్క పని ఒక్కసారి, ఈ మల్టీ టాస్కింగ్లో ఏమవుతుంది అసలు, మన ఎఫిషియన్సీ పోతుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైతే అలా ఇమిటేట్ చేయాలని అనుకుంటున్నారు కానీ సక్సెస్ అవ్వట్లేదు ఈ మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల, ఏమవుతుంది అప్పుడు, స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసెస్, హెల్త్ ప్రాబ్లమ్స్, అన్ని రకంగా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. కానీ మనం ట్రై చేసినప్పటికీ మనం ఈ ప్రాబ్లమ్స్కి గురి అవుతున్నాం, కానీ భగవంతుడు అలా కాదు, ఆయన చాలా ఈజీగా మల్టీ టాస్కింగ్ ఉంటారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రూపగోస్వామి అంటారు, ఎప్పుడైతే భగవంతుడు అరిత్రాసుర్ని చంపారో అప్పుడు ఆ ఒక దృశ్యం ఎలా ఉందంటే, ఆయన ఒక చేతు తన ఒక బంధు భుజాలపైన ఉంది, భుజాలపైన ఉంది, ఇంకొక చేతుతో ఆ పేయి అవతలిక పేయిని ఇలా ఇలా ప్రేమిస్తున్నారన్నమాట. అండ్ ఆయన ఒక కళ్ళుతోని గోపికల్ వైపు సైడ్గా చూస్తున్నారనమాట. అండ్ ఆయన ఒక నోటు నుంచి ఏదో ఒక కవిత ఏదో ఒక పాట పాడుతున్నారనమాట. ఆయన మైండ్లో రాధారాణి గురించి ఆలోచిస్తున్నారనమాట. అండ్ కాల్తో అరిత్రాసుని తన్నుతున్నారనమాట. సో మల్టీ టాస్కింగ్ ఒకేసారి, ఇటు సాక్ష్యరసము, అటు మాధుర్య రసము, ఇటు ఇతన్ని తన్నడము, ఇటు ఆవుల్ని కూడా ప్రేమించడం. సో కృష్ణ ఇలా, దట్ ఈస్ వై కృష్ణ ఇస్ కాల్డ్ చతుర. హీ కెన్ డూ సో మెనీ థింగ్స్ యాట్ వన్ టైమ్ అనమాట. సో భగవంతుడి తాలూకా ఇంకొక గుణం ఏంటంటే భక్త సుహృత. భక్త సుహృత అంటే వెల్ విషర్ ఆఫ్ హిస్ డివోటీస్. సో ఎల్లప్పుడూ ఆయన ఒక భక్తుల గురించి ఆయన వెల్ విష్ అంటే వాళ్ళ కోసం వాళ్ళొక శ్రేయో అభిలాషి, దట్స్ రైట్ వర్డ్. భక్తుల తాలూకా శ్రేయో అభిలాషి భగవంతుడి తాలూకా ఒక గుణము. అండ్ రూపగోస్వామి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు, భగవంతుడు ఎలా ఉంటారంటే భక్తుల యొక్క ప్రేమతో ఆయన కరిగిపోయి ఆయన ఆయన్నే భక్తులకి అమ్మేస్తారు. సో ఈ యొక్క పాయింట్ని ప్రూవ్ చేస్తూ మనము కృష్ణలీలలో చూస్తాము ఎలా ఈ శ్రీకృష్ణ తులాభారం కథలో రుక్మిణీదేవి ఒక తులసి ఆకు ఇచ్చినప్పటికే భగవంతుడు ఆ ఒక తులాభారంలో ఆయన ఒక వేటిని ఆయన తగ్గించేస్తారు. భగవద్గీతలో కూడా కృష్ణుడు అంటారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి. ఉండి నాకు ఒక పత్రము, ఒక పుష్పము, ఒక ఫలము, ఓ పండు ఇచ్చినా సంతోషిస్తాను, తోయం నీళ్ళిచ్చినా సంతోషిస్తాను. సో భగవంతుడికి ఎవరైనా ప్రేమతో ఇంత కొంత. అయోధ్యలో ఒక అతను ఉండేవాడు. సో తను చాలా బద్ధకంగా ఉన్నాడనమాట, చాలా లేజీ. సో ఎల్లప్పుడు తను భోజనం తీసుకోవాలి, భోజనం తినాలి, పడుకోవాలి, పని ఏం చేసేవాడు కాదు. సో మొత్తం మీద ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ విసుకొచ్చేసి, బాబు నువ్వు ఏదైనా ఆశ్రమం జాయిన్ అయిపో, ఎలాగో ఇంట్లో ఏం పని చేయట్లేదు, మాకు నీతో బెజారు వచ్చేసింది. సో మొత్తం మీద తను అనుకున్నాడు, సరే అయితే నేను ఏదో ఒక ఆశ్రమం జాయిన్ అయిపోతాను ఎందుకు అని. తను వెతుకుంటున్నాడు అయోధ్యలో ఏ ఆశ్రమం జాయిన్ అవ్వాలి ఎక్కడికని. మొత్తం మీద ఆ ఒక ఆశ్రమంలో తను ఏం గమనించాడంటే ఓ గురుగారు ఉన్నారు. ఆ గురుగారు చాలా లావుగా ఉన్నారనమాట. తను అనుకున్నాడు, ఈ గురుగారు బాగున్నారు, లావుగా ఉన్నారు, బహుశా ఈ ఆశ్రమంలో మంచి భోజనం పెడుతున్నారు, ఇక్కడ జాయిన్ అయిపోతే బాగుంది. కొంతసేపు తర్వాత గురుగారు శిష్యులు వచ్చారు, వాళ్ళు కూడా లావుగా ఉన్నారు. తనకి కన్ఫామ్ అయిపోయింది ఇది బాగుందండి, ఇక్కడ నేను జాయిన్ అవుతాను, భోజనం బాగా పెడతారని. వెళ్ళాడు గురుగారి దగ్గర, నేను మీ ఆశ్రమం జాయిన్ అవుతాను కానీ నాకు ఒకటే, భోజనం ఎన్నిసారి పెడతారు? సో గురుగారు అన్నారు, టూ టైమ్స్ నాకు సరిపోదు, నాకు 3 టైమ్స్ కావాలంటే. గురుగారు అన్నారు, పొద్దున్న ఇస్తారు కదా, అదే నువ్వు మధ్యాహ్నంకు ఉంచు, ఏం ప్రాబ్లం లేదు. తనకి చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది ఆశ్రమం, అసలు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తినాలి, భజన చేయాలి, గురుగారు ఏదో వాహిస్తూ ఉంటారు అది వినాలి, ఆయన హ్యాపీ అయిపోద్దారు. 15 రోజులు గడిచిపోయింది, చాలా ఆనందంగా ఉంటున్నాడు. 15 రోజుల తర్వాత ఒకరోజు పొద్దున ఏం చూశారంటే వంట ఏం అవ్వట్లేదు, అక్కడ ఏం జరగట్లేదు, వంట గదిలో ఎవరు లేరు, అందరూ ఏదో జపం చేస్తున్నారు. సో తన అడుగుతున్నాడు అందరికీ, ఏంటండి ఈరోజు ఏం వంట చెయ్యరండి? సో అప్పుడు వాళ్ళు చాలా కోపంతోనే, అవే ఈరోజు ఏకాదశి. ఏకాదశియా అంటే నాకెవరు చెప్పలేడండి, ఏకాదశి అంటే ఏంటి తెలియదా, ఏకాదశి అంటే ఈరోజు భోజనం ఉండదు అని. అప్పుడు తను చాలా కోపం అయిపోయాయి, ముందు చెప్పవలసింది అలాంటి భోజనం, నేను ఇంకేదో ఆశ్రమం చూసుకుంటా. బాబు నువ్వు ఏ ఆశ్రమం వెళ్ళినా ఏకాదశి రోజు తినకూడదు. అప్పుడు తిన్నంగా ఆయన గురుగారి దగ్గరికి వెళ్ళిపోయారు, గురుగారు నన్ను కాపాడండి, నేను ఏకాదశి అయితే చేయలేను, ఒకవేళ నా చేత ఏకాదశి చేపించారనుకోండి నేను ద్వాదశి చూడలేను, నేను పోతాను, నాకు ప్రసాదం అయితే కావాలి, ఇంకే పని చేయమంటే చేస్తాను కానీ భోజనం లేకుంటే నేను ఉండలేనని. సో గురుగారు అన్నారు, బాబు నీ గురించి అయితే ప్రత్యేకంగా వంట చేయడం అవ్వదు, అయితే ఒక పని చేసుకో, అటు చూడు ఆ కొండ ఉంది కదా, కొండ పక్కన చెరువు ఉంది కదా, అక్కడికి వెళ్ళి నువ్వు వంట చేసుకుని నువ్వు తిను, కావాలంటే మేము సౌకర్యాలు ఇస్తాము. సో గురుగారు స్టోర్ మేనేజర్ చెప్పారు తనకు 1 కేజీ ఆటా, 1 కేజీ రైస్, 1 కేజీ దాలు అన్నీ ఇచ్చేయని. తను అన్నీ తీసుకుని వెళ్తున్నారు. గురుగారు అన్నారు, ఒకటి మాత్రం జాగ్రత్త, నువ్వు ఏది వంట చేసినా భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. సరే అంటాడు, వెళ్తాడు, కష్టపడతాడు, తనకి బద్ధకం ఎక్కువ కదా, ఎప్పుడు వంట చేయలేదు, చాలా కష్టపడి వంట తయారు చేస్తాడు కానీ అంత టేస్ట్గా లేదు, ఏ చపాతీలు కాలిపోయే ఏదోటి అవుతుందనమాట. మొత్తం మీద వంట తయారైపోయింది. సో వంట తయారైనప్పటికీ తులసి ఆకులు వెతుక్కున్నాడు, తులసి ఆకు పెట్టాడు, భగవంతుడికి పిలుస్తున్నాడు కానీ భగవంతుడు రావట్లేదు. సో అప్పుడు తను చక్కగా ఒక పాట పాడతారనమాట. సో చెప్తాడు, ప్రభు రామయే రాజా రామయే మేరే భోజన కో భోగ లగాయే, ప్రభు రామాయే రాజా రామాయే మేరే భోజన్ కో భోగ లగాయే. చాలా ప్రేమతో పాడుతున్న రాజారాం ప్రభురాం రండి, నేను భోజనం తయారు చేశాను, మీరు వచ్చి స్వీకరించండి. భగవంతుడు రావట్లేదు. తను ఆలోచించాడు ఎందుకు రావట్లేదు అంటే తనకేమనిపిస్తుందంటే భగవంతుడు స్వయంగా వస్తాడు. ఇప్పుడు మనకైతే అర్థమైపోయింది, మనం ఏదో యాంత్రికంగా పెడతాము కానీ భగవంతుడు స్వయంగా వచ్చి తీసుకోవడం అనేది లేదు. కానీ తను చాలా అమాయకుడు, తను అనుకుంటా నిజంగా స్వామి వస్తారేమో స్వీకరిస్తారేమో అని తను వెయిట్ చేస్తున్నారు, కానీ భగవంతుడు రావట్లేదు. అప్పుడు తను ఆలోచిస్తానమాట, తనకు ఒక ఐడియా వస్తుంది. ఓహో, ఎందుకు భగవంతుడు రావట్లేదంటే గుడిలో అయితే రాజభోగం పకోడీలు పూరీలు పాయసము అన్నీ తయారు చేస్తారు, నేనేదో సింపుల్గా రైస్ దాల్ తయారు చేస్తాను, అందుకోసం రావట్లేదేమో అని. సో అప్పుడు తను భగవంతుడికి వాదిస్తారనమాట, తను భగవంతుడితో అంటారు,
భూల కరోగే యది తజ దోగే భోజన రూఖా సూఖా ఏకాదశి ఆజ మందిర్ మే హై బైఠే రహోగే భూఖే రాజా రామ ఆయియే ప్రభు రామ ఆయియే మేరే భోజన్ కో భోగ ధరాయియే.
సో తను అంటాడు, బహుశా మీరు అనుకుంటున్నారు ఇతని దగ్గర ఎందుకు వెళ్ళాలి, నేను చక్కగా గుడికి వెళ్ళి అక్కడ పూరీలు పకోడాలు తింటాను, కానీ తప్పు చేస్తున్నారు. గుడిలో ఏకాదశి ఉంది, ఆకలిగా కూర్చుంటారు, ఏమీ దొరకదు, కనీసం నేను ఎంతో కొంత పెడుతున్నాను వచ్చి తీసుకోండి, అది కూడా మిగలదు అని. ఎప్పుడైతే ఇలా పాడడం మొదలు పెట్టారు భగవంతుడు నవ్వొస్తుంది. సో భగవంతుడు సీతామాతతో అన్నారు, సరే రా తినేసి వద్దామని. సో సీతామాతను తీసుకుని భగవంతుడు వెళ్తారనమాట అక్కడ నైవేద్యం తీసుకోవడానికి. ఎప్పుడైతే భగవంతుడు వస్తారో తను భగవంతుని చూసి ఆనందించడు, తను సీతామాత వైపు చూసి ప్రసాదం వైపు చూస్తాడు, సీతామాత వైపు చూసి ప్రసాదం వైపు చూస్తాడు. తను ఆలోచిస్తాడు, నేను ఒక్కరిని పిలిస్తే ఇద్దరు వచ్చేసారేంటి. సో ప్రసాదం వైపు సీతామాత ప్రసాదం సీత, అప్పుడు శ్రీరాముడు అడుగుతారనమాట, ఏ నీకు ఆనందంగా లేదు? ఆనందంగానే ఉందండి, రండి కూర్చోండి అంటాడనమాట. మనసులో ఆలోచిస్తారనమాట, ఒక్కరిని పిలిస్తే ఇద్దరు వచ్చారు, సరిపోదేమో భోజనము, నాకు వీళ్ళు ఏకాదశి చేపించే ఉంటారేమో ఈరోజు అని. సో మొత్తం మీద భోజనం పెడతారు, వాళ్ళిద్దరు తింటారు, హ్యాపీగా వెళ్ళిపోతారు, తిని ఏకాదశి చేసుకుంటారు, ఎందుకంటే ఇంకేం మిగిలేదు. ఇంకో 15 రోజులు గడిచిపోతాయి, మళ్ళీ ఏకాదశి వస్తుంది. ఈసారి తను గురుగారికి చెప్తాడనమాట, గురుగారు 1 కేజీ ఆట సరిపోవట్లేదు, 2 భగవాన్లు వస్తున్నారు, మీరు 1 భగవాన్ 2 వస్తున్నారు, ఇంకా కొంచెం ఇవ్వండి. గురుగారు అనుకుంటారు, తిని కొంచెం లావుగానే కదా భోజనం ఎక్కువ కావాలి, ఏం మాట్లాడుతున్నారు ఏంటో, సరే తీసుకువెళ్ళి ఇంకా కొంచెం ఆట ఇంకా కొంచెం దాల్ అంటారు. ఈసారి తీసుకువెళ్తాడు, చక్కగా వంట చేస్తాడు, తులసి ఆకులు పెడతాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఈసారి భజన్ మార్చేస్తాడు,
రాజా రామాయే సీతా రామాయే మేరే భోజన్ కో భోగ ధరాయే.
ఈసారి ఇద్దరిని పిలిచాడు, రాజారామ రండి సీతారామ రండి. భగవంతుడు ప్రత్యక్షం అయిపోతారు, కానీ ఈసారి లక్ష్మణ్ని తీసుకొస్తారు. సో భగవంతుడు అంటారు, నీకు ఆనందంగా లేదా, మేము వచ్చేసామంటే ఆనందంగానే ఉందండి, కానీ లక్ష్మణ్ వైపు చూస్తారు ప్రసాదం వైపు చూస్తారు, లక్ష్మణ్ వైపు చూస్తారు. ఇద్దరిని పిలిస్తే 3 వచ్చారు, ఈసారి కూడా నా ఏకాదశి అయిపోయింది, నాకేం మిగలదు అని. అయితే రండి కూర్చోండి భోజనం పెడతానని. భోజనం పెడతారు, భగవంతుడు తింటారు, వెళ్ళిపోతారు. తను అనుకుంటారు, సరే అయితే నెక్స్ట్ టైం నుంచి 3 పీపుల్. మళ్ళీ వెళ్తారు గురుగారి దగ్గర, గురుగారు కొంచెం ఇది సరిపోవట్లేదు అని. సరే గురుగారు ఒప్పుకుంటారు, సరే ఇవ్వండి, మేబీ సాయంత్రం పూట మళ్ళీ తింటాడేమో అని. ఈసారి మళ్ళీ పాటలు పాడడం, ఏకాదశి రోజు వెళ్ళాడు, వంట చేశాడు, తులసి పెట్టాడు,
రాజా రామాయే సీతా రామాయే ఏ లక్ష్మణ్ సాథ్ లాయే మేరే భోజన్ కో భోగ ధరాయే.
వచ్చేస్తారు సీతారాం లక్ష్మణ్ అండ్ హనుమాన్. ఇతను మళ్ళీ భోజనం వైపు చూస్తారు, హనుమాన్ వైపు చూస్తారు, భోజనం వైపు చూస్తారు, హనుమాన్ వైపు చూస్తారు. ఇదేం పద్ధతి కాదు, ఒక్కరు పిలిస్తే ఇద్దరు, ఇద్దరు పిలిస్తే 3, 3 పిలిస్తే 4. శ్రీరాముడు మళ్ళీ అడుగుతారు, నీకు సంతోషంగా లేదు? చాలా సంతోషంగా ఉంది, రండి కూర్చోండి అంటాడు, భోజనం పెడతాడు. ఈసారి ఎప్పుడైతే సీతారాం ప్రసాదం అన్ని తినేసి వెళ్ళిపోతున్నారు, అప్పుడు తను అడుగుతాడు, ఏమంటే ఏం అనుకోకపోతే నెక్స్ట్ టైం ఎంతమంది వస్తారండి, మీరు ముందు నుంచి చెప్తే నేను కొంచెం, అంటే నాకు 4 ఏకాదశులు అయిపోయాయి, కనీసం నేను కొంచెం ఎక్కువ తెచ్చేస్తానంటే శ్రీరాముడు ఏం చెప్పారు, నవ్వుతూ వెళ్ళిపోతారనమాట. తను ఆలోచిస్తారు, సరే నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఎందుకంటే కుటుంబ సహితం వచ్చేస్తున్నారని. మన మ్యారేజ్ కార్డులో కూడా ఒకటి పెడితే ఒకటే వస్తారు, కానీ ఇద్దరు ఇదేంటి ఇలా ఉందని. తర్వాత ఏకాదశి రోజు మళ్ళీ గురుగారు చెప్తారు, నాకు 10 కేజీ ఆటలు కావాలి, 10 కేజీ రైస్ కావాలి. గురుగారు అనుకుంటారు ఇదేదో ప్రాబ్లం ఉంది, బహుశా తను అమ్మేస్తున్నాడేమో. ఎంత ఎవరు తినలేరు, తప్పకుండా అమ్మేస్తున్నాడు. సో గురుగారు అంటారు శిష్యులతోనే, పర్వాలేదు తను అడిగింది ఇచ్చేయండి, తర్వాత మన పని చూద్దామని ఇచ్చేస్తారు. ఇప్పుడు గురుగారు అంటారు శిష్యులతోనే, మనం ఏం చేద్దామంటే కొంతసేపు తర్వాత వెనక వెళ్ళి చూద్దాం ఎక్కడ అమ్ముతున్నారు, ఏ షాప్లో వెళ్ళి అమ్ముతున్నాడు. ఈసారి వెళ్ళాడు, తను సామాన్లన్నీ దింపాడు, కానీ వంట చేయలేదు. వంట చేయకుంటే పాటలు పాడడం మొదలుపెట్టాను.
సీతారామాయే రాజా రామాయే, లక్ష్మణ సాథ లాయే హనుమాన్ లాయే, మేరే భోజన్ కో భోగ ధరాయే.
వచ్చారు సీతారామ లక్ష్మణ్ హనుమాన్ భరత్ శత్రుఘ్న కౌశల్య సుమిత్ర కైకేయి, మొత్తం పరివార కుటుంబం అందరూ వచ్చేసారనమాట. సో అప్పుడు వచ్చేసి, బాబు మేము వచ్చేసామని. సో అతను అందరు లెక్క పెట్టుకుంటున్నారు, ఆహా వచ్చారు, చాలామంది వచ్చారు. సో అప్పుడు భగవంతుడు అన్నారు, పల్లి ప్రసాదం ఎక్కడుంది? సో అప్పుడు తిని అన్నాడు, నేనెందుకు వంట చేయాలి, నేను చేస్తాను, మీరు తినేసి వెళ్ళిపోతాను, నాకేది మిగిలదు, అదిగో అక్కడ ఉంది, మీరు వంట చేయండి, తినేసి వెళ్ళిపోండి, ఎలాగో నాకేమి దొరకదు. గత కొన్ని ఏకాదశిల నుంచి నేను ఏకాదశి చేస్తున్నాను, అక్కడ ఉంది, వంట చేసి తినేసి వెళ్ళిపోండి. ఇంకా తనకి కోపం వచ్చేసి చెట్టు కింద పడుకుంటాడు, ఇంక లాభం లేదు, వీళ్ళు ఎప్పుడు చెప్పినా మొత్తం కుటుంబం తీసుకువచ్చేస్తారు. సో శ్రీరాముడు అంటారు సరే అయితే. సో శ్రీరాముడు కూరగాయలకు వస్తున్నారు, సీతమాత వంట మొదలుపెట్టారు, లక్ష్మణ్ కర్రలు తీసుకొచ్చారు, హనుమాన్ పండు తీసుకుని వస్తున్నారు, అందరు బిజీ అయిపోయారు. నేను ఎప్పుడు సీతామాత ఇలా వంట చేస్తున్నారు, దేవతలందరూ కూడా కింద దిగిపోయారు, ఆ ఋషులు మునీలు అందరూ చాలా హడావడిగా అయిపోయింది, అక్కడ వంటలు అవుతున్నాయన్నమాట, ఎంతో మందికి వాళ్ళు కుకింగ్ చేస్తున్నారనమాట. అండ్ అదే సమయంలో అక్కడ గురుగారు వచ్చారు శిష్యులతోనే, అంటే చూద్దాం ఇతను ఏం చేస్తారని. కానీ గురుగారికి ఏమీ కనిపించట్లేదు. ఆయనకి ఎలా కనిపించిందంటే చెట్టు కింద ఇతను పడుకొని ఉన్నాడు, ఆ సామాన్లు అక్కడ పడేస్తున్నాయి. సో అప్పుడు గురుగారు తను లేపి చెప్తున్నారు, ఏ నువ్వు చెయ్యవా వంట, ఏం చేస్తున్నావని. సపరేట్ శిష్యులు చెప్తారు, ఏ మీకు కనిపించట్లేదా ఇంతమంది వంట చేస్తున్నారు, ఇగో చూడండి సీతామాత ఏం చేయి, కూడా చూడండి ఇదేమవుతుందని. అప్పుడు గురుగారు అంటారు నాకేమీ కనిపించట్లేదు. సో అప్పుడు తను కోపంతో శ్రీరాముడు చెప్తారు, మీరు కనిపిస్తారా లేదా, లేదంటే నా మీద ఆయనకి సందేహం ఉంటుంది, కనిపించండి అని చెప్తారు. సరే కనిపిస్తామంటే అందరు కనిపిస్తారనమాట. సో అప్పుడు అందరు కనిపిస్తే గురుగారు ఇంకా కళ్ళలో నీళ్ళు వచ్చేసి, ఆ నేను ఎన్ని సంవత్సరాల నుంచి శ్రీరాముడిని పూజిస్తే నాకు దొరకలేదు, కానీ నీ ఒక సరళ స్వభావం, నీ ఒక అమాయకత్వం చూసి భగవంతుడు వెంటనే ప్రత్యక్షమయ్యారని ఆయన ఏడ్చి ఆ శిష్యుడిని కవగలించారనమాట. సో ఇక్కడ భగవంతుడు మన ఒక సరళ స్వభావం, మనలో వినయం ఎంత ఉంది, మనలో అమాయకత్వం ఎంత ఉంది. భగవంతుడికి కాంప్లికేటెడ్ పీపుల్ ఇష్టం లేదు. మనలో జ్ఞానం ఎక్కువ ఉంటే బహుశా భగవంతుడు నన్ను ఇష్టపడతారనేది కాదు, మనలో ప్రేమ ఎక్కువ ఉంటే భగవంతుడు మనని ఇష్టపడతారు. సరళంగా ఉండాలి. చెప్పాలంటే భగవంతుడికి ఎలాంటి పీపుల్ ఇష్టం, చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్. ఎవరిలో అయితే ఎక్కువ హిపోక్రసీ, ఎక్కువ ఆలోచనలు లేదు, చాలా సింపుల్గా సింపుల్ హార్టెడ్ ఉంటారు, అలాంటి వాళ్ళని భగవంతుడు ఇష్టపడతారు. సో ఇక్కడ మనం అంటాము భక్త సుహృత, భక్తుడు ప్రేమతో పిలిస్తే స్వామి వస్తారు. ఆయనకి పెద్ద రిచువల్స్ అవసరం లేదు, పెద్ద యాగాలు అవసరం లేదు, పెద్ద వేద పారాయణ చేయగలితే ఈ సూక్త ఆ సూక్త ఏం అవసరం లేదు, మీరు ప్రేమతో పిలవండి, ఆయన పరిగెత్తి వస్తారనమాట. సో ఈరోజు మనం ఇక్కడే ఆపుదాము. శిల ప్రభుపాదకి జయ. హరే కృష్ణ.